പ്രിയമേ നാട്ടിൽ വന്നിട്ടുള്ളത്. ഓം നമോ നാരായണായ, നാരായണ നാരായണ നാരായണ. ഓം നമോ വെങ്കടേശായ, വെങ്കടേശായ. ഓം നമോ വെങ്കടേശായ. ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ. ഓം നമ ശിവായ, ശിവായ നമ, ശിവായ നമ. ഓം നമ ശിവായ. ഓം നമോ ഭഗവതേ രുദ്രായ. ഓം ശ്രീ സായിരാം, 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 സായിരാം. ഓം ശ്രീ സായിരാം. ഓം ദത്ത ശ്രീദത്ത ഗുരുദത്ത ജയ ദത്ത. ഓം ദത്ത ഗുരുദത്ത, ഓം ദത്ത ശ്രീദത്ത ഗുരുദത്ത ജയ ദത്ത. സായിരാം, സായിരാം, സായിരാം. ഓം സായിരാം. ഓം ദത്ത ശ്രീദത്ത ഗുരുദത്ത ജയ ദത്ത. ശിവായ നമ, ശിവായ നമ. ഓം നമ ശിവായ. പ്രിയമേനാത്മ വന്ദുലാ, ഈ രോജന మలిగిపురం గ్రామంలో శిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల 21వ తేదీన ఈ ప్రాంగణంలో ఇక్కడ వార్షికోత్సవం జరుగుతుంది. బాబా వార్షికోత్సవం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మన ప్రవచనం కూడా బాబా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. వారికి మీ తరఫున నా తరఫున సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి బాబా కమిటీ వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. బాబా కొంతమందికి దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు, కొంతమందికి ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చారు, కొంతమందికి రాముడిగా దర్శనమిచ్చారు, కొంతమంది ఎక్కువ మందికి దత్తాత్రేయుడిగా కూడా దర్శనమిచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే సర్వదేవత స్వరూపుడు. సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. మహాయోగి అవతార పురుషుడు, అనేక మంది భక్తులకి అనేక మంది వరాలు అనుగ్రహించారు. వాళ్ళకి రోగాలు ఏమైనా ఉంటే రోగాలు నివృత్తి చేశారు. అనేక మందికి అనేక రకంగా అనుగ్రహించారు. వారికి ఏదైనా దుఃఖం ఉంటే తొలగించారు. వారికి ఏమైనా జిజ్ఞాస ఉంటే దాన్ని పెంచారు. ముముక్షత్వం ఉన్న వాళ్ళకి మోక్షం ఇచ్చారు. బాబా కల్పతరు, ఎవరు ఏది కోరుకుంటే వారికి అది ఇస్తారు. ఆయన బాబా కల్పతరు. కోరుకున్న వాళ్ళకిది, కోరుకున్నది ఇస్తూ ఉంటారు. మనకి దుఃఖత్రయం ఉంది. దుఃఖత్రయం అంటే ప్రతి జీవుడికి మూడు రకాలుగా దుఃఖాలు వస్తాయి. మీకు సరిపోతుందో లేదో చూసుకోండి. జీవకోటికి ప్రతి జీవుడికి మూడు రకాల దుఃఖాలు అని దీన్ని దుఃఖత్రయము అంటారు. అంటే ఒకటి మనస్తో కల్పించుకునే దుఃఖాలు, కొన్ని ఏమి ఉండదు ఊరికే కల్పించేసుకుంటూ ఉంటారు. ఇంకా పని లేదు, పని ఎందు బాధ్యత లేదు, పని ఏంది, ఏదో కర్తృత్వం పెట్టుకోవటం. కర్తృత్వం లేకుండా పనిచేయరు, దేహాభిమానం లేకుండా పనిచేయరు, కర్తృత్వాభిమానం లేకుండా పనిచేయరు. ఏదో కాంక్ష పెట్టుకుని, స్వార్థం పెట్టుకుని, ఏదో పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. ఆ పని కర్తృత్వాభిమానంతో కూడి ఉంటుంది, దేహాభిమానంతో కూడి ఉంటుంది. దీనివల్ల కర్మలు ఏర్పడతాయి. కర్మలు చేస్తే జన్మలు వస్తాయి. జన్మలు వచ్చాక కర్మలు చేస్తారు, కర్మలు వచ్చాక జన్మలు వస్తాయి. ఇది క్రమం. కర్మలు చేస్తే జన్మలు వస్తాయి, జన్మలు వచ్చాక కర్మలు చేస్తారు, మళ్ళీ కర్మలు బట్టి జన్మలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం. ఇందులో ఒక మనిషికి ఇంకో మనిషికి పోలిక లేదు, ఒక మనస్తత్వానికి ఇంకో మనస్తత్వానికి పోలిక లేదు. ఎవరు ప్రారంభం వారిది, ఎవరు అంతస్తు వారిది, ఎవరు ఆర్థిక పరిస్థితి వారిది, ఎవరు చదువు వారిది. కొంతమందికి లక్ష్మీ అనుగ్రహం, కొంతమందికి సరస్వతి అనుగ్రహం. ఎవరు ఎవరి పద్ధతి వారిది, కొంతమంది ధనవంతులు, కొంతమంది దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల జీవులు, రకరకాల కర్మలు. చూడండి, ఒక రూపానికి ఇంకో రూపానికి తేడా లేదు, ఒక మనస్సుకి ఇంకో మనస్సుకి తేడా లేదు, ఒక ప్రవృత్తికి ఇంకో ప్రవృత్తికి తేడా లేదు. ఎవరి కర్మ ఆరిదే, ఎవరి జన్మ ఆరిదే, ఎవరి పుట్టుకలు వారియే, ఎవరి చావులు వారియే. మనం ట్రైన్లో కలిసేటప్పుడు 10 మంది కూర్చుని మాట్లాడుకుంటాం, మెడ్రాస్ వచ్చాక దిగిపోతాం, వారి దారిని వారు వెళ్ళిపోతారో మన దారిని మనం వెళ్తాం. మన కుటుంబ సభ్యులతోటి మనకున్న సంబంధం కూడా అటు ఉండదు. కానీ ఆ ట్రైన్లో కలుసుకున్న వారి సంబంధాలు నిజం అనిపిస్తాయి, మన ఇంటికాడ ఉన్న అది అసత్యం అనిపిస్తుంది, మన ఇంటికాడ ఉన్న సంబంధాలు సత్యం అనిపిస్తుంది. ఇంకేది దీర్ఘకాలం ఉంటుంది. అది ఎంత సత్యమో, మరి ఏదైనా సత్తర్లో కలుసుకున్నప్పుడు, లాడ్జింగ్లో కలుసుకున్నప్పుడు, ట్రైన్లో కలుసుకున్నప్పుడు ఉన్న పరిచయాలు ఎంత నిజమో, మన కుటుంబ సభ్యులతోటి మనకున్న సంబంధాలు కూడా అంచనాలు. కానీ ఇది దీర్ఘకాలం ఉంటాం వల్ల ఇదే నిజం, ఇదే నిజం అనిపిస్తుంది. ఉడికి పొడుగు పొట్టి తేడా, కానీ అదంత సత్యమో, ఇదే అంతే అసత్యం. అంచేత కర్మను బట్టి జన్మ వస్తుంది, మళ్ళీ జన్మను బట్టి కర్మ వస్తూ ఉంటుంది. అనేక రకాల కర్మలు, అనేక రకాల జీవితాలు, అనేక రకాల బాధలు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల నష్టాలు, అనేక రకాలైనటువంటి క్లిష్టములు, అనేక పద్ధతులు, అనేక మంది అనేక రకంగా ఉంటారు. కొంతమందికి ప్రారంభం, కొంతమందికి అదృష్టం వెంటాడుతూ ఉంటుంది, కొంతమందికి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఇవన్నీ దేహగతమనేవి, మనోగతమనేవి. దుఃఖత్రయం. దుఃఖత్రయం అంటే అందరికీ 3 రకాల దుఃఖాలు ఉంటాయి. ఒకటి ఏదో కల్పించుకోవడం, ఏముండదు, కారణం ఏముండదు, వాళ్లే వాళ్లే కల్పించుకుని దుఃఖపడుతూ ఉంటారు. ఏదో భయం వల్ల, ఆ భయం వల్ల. దేహాభిమానం ఉన్నంతకాలం ఎవడు భయరహితి రావడం. ఎంతకాలం అయితే దేహాభిమానం ఉందో, ఎంతకాలం అయితే కర్తృత్వ అభిమానం ఉందో, నేను ఇది సాధించాను, నేను అది సాధించాను. కొంతమంది జీవులు ఎలా ఉంటారంటే, ప్రకృతి రీత్యా జరిగే పనులు కూడా మేమే చేస్తున్నామని చెప్తారు. తూర్పుని సూర్యుడు ఉదయిస్తాడు, ఆ సూర్యుడు మా వల్ల ఉదయిస్తున్నాడు అని చెప్తారు. గాలి వీస్తుంది, ఈ గాలి మా వల్లే వీస్తుంది అని చెప్తారు. వర్షం వస్తుంది, ఈ వర్షానికి మేమే కారణం అని చెప్తారు. అంటే ప్రకృతి రీత్యా జరిగే పనులు కూడా మేమే కారణం అని చెప్తారు. అంటే దాన్ని బట్టి దేహాభిమానం ఎంత ఉందో, అహంభావం ఎంత ఉందో మనిషికి తెలుస్తుంది. సూర్యుడు ఉదయించడం కూడా మా వల్లే ఉదయిస్తున్నాడు అని చెప్తారు. మీరు గాలి పీల్చుకోవడం వల్ల కూడా మా వల్లే గాలి పీల్చుకుంటున్నారని చెప్పేటువంటి అహంభావ పూరితలు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే, మనకి 99 పాళ్ళు అజ్ఞానం ఉంది, 1 వంతు జ్ఞానం ఉంది. మనకున్నది 15 అణాలు, 15 అణాలు అజ్ఞానం ఉంది, 1 అణా జ్ఞానం ఉంది. ఇప్పుడు అణాలు లేవు కదా, పైసలు. ఇప్పుడు అణాలు అంటే పూర్వం, అణాలు బ్యాడ్లు ఉన్నాయి. 99 పైసలు మనకు అజ్ఞానం ఉంది, 1 పైసే జ్ఞానం ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే 99 పైసలు జ్ఞానం ఉంది, 1 పైసే అజ్ఞానం ఉంది అనుకోండి. ఇది దురదృష్టం, జరిగేది ఇది. ఈ సువిశాల అనే ప్రపంచంలో, ఈ ఖగోళంలో మన శరీరం ఎంత, మన ప్రాణం ఎంత, మన జీవలక్షణాలు ఎంత, ఈ ఖగోళంతో పోల్చుకుంటే మన బతికెంత, మనకున్న తెలివి ఎంత. ఈ దుఃఖత్రయం అంటే, కొంతమంది ఊహించుకుని దుఃఖపడుతూ ఉంటారు, ఏదో వస్తుంది, ఏదో వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది. ఏమి రాదు, ఊరికే దుఃఖం. అంటే ఆ ఈశ్వరుడు నియమం ప్రకారం ప్రతిదీ జరుగుతూ ఉంటుంది, కానీ మీరు అనుకున్నది ఏదో వచ్చి మీద పడిపోదు. ఈశ్వరుడు తెలియకుండా ఏమీ సృష్టిలో ఏమీ సంఘటన జరగటానికి వీల్లేదు. ఉన్నదే ఆయన, ఆయనతో పాటు మనం కూడా ఉన్నాం అనుకోవటం వల్ల ఈ దుఃఖం. ఆయనే ఉన్నాడు, మనం లేదని సంగతి తెలిసే వరకు ప్రతి జీవుణ్ణి దుఃఖం వెంటాడుతూ ఉంటాం. మహిమల వల్ల కానీ, దర్శనాల వల్ల కానీ ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం వస్తేనే కానీ మోక్షం లేదు, శాంతి లేదు, జన్మరాహిత్యం లేదు. ఈ జన్మ ఆ జన్మరాహిత్యంలోంచి, ఆ జన్మ పరంపరలోంచి విడుదల పొందలేడు. ఆత్మజ్ఞానం లేనివాడు, సత్యజ్ఞానం లేనివాడు. దుఃఖత్రయంలో ఒకటి ఏదో ఊహించుకుని బాధపడటం, వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళే బాధపడతూ ఉంటారు. ఇంకా రెండోది ఏంటంటే, మనకి ఏదైనా భూకంపాలు వస్తూ ఉంటాయి, మన ఏదో సునామీ వచ్చింది అంటే ప్రకృతి రీత్యా విపరీతాలు కూడా బాధపడతాం. మన సునామీ వస్తే 2 లక్షల మంది చనిపోయారు. ఏ దేశాల్లో అయితే ఎక్కువ మంది చనిపోయారు, ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు పెద్ద ధనవంతులు, ఆ దేశాల్లో ఉన్న ధనవంతులు పెద్ద ఏమి చందాలు ఇవ్వలేదు. ఈ సునామీతో సంబంధం లేకుండా ఉన్న దేశాల వాళ్ళు ఎక్కువ చందాలు ఇచ్చారు. ఉదాహరణకి ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్కి సునామీ నష్టం ఏమి లేదు, ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలు ఇస్తే తీసుకున్నారు, కంపెనీలు ఇస్తే పుచ్చుకున్నారు, ఈ డబ్బంతా సునామీకి గవర్నమెంట్ ఇచ్చింది, ప్రజలు ఇచ్చారు, కంపెనీలు ఇచ్చింది, పెద్ద పెద్ద కంపెనీలు. అయితే ఏ దేశంలో సునామీ వల్ల బాధపడ్డారు ఆ దేశంలో ధనవంతు ఊరికే నామక ఫోటోలు తీయించుకోవడానికి ఇచ్చారు, కానీ ఆ ఫోటోలు తీయకపోతే అది కూడా ఇవ్వరు. అంటే మీకు ఎందుకు చెప్తానంటే అసలు సునామీతో సంబంధం లేని దేశాలు ఎక్కువ ధనం ఇచ్చారు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి దానికి. అంటే ఇప్పుడు ఈ మాట దుఃఖత్రయాల్లో ఇదొకటి, ఈ సునామీ వల్ల, భూకంపాల వల్ల, గాలివానల వల్ల అనేక నష్టం, అగ్నిహోత్రం వల్ల, అంటే కొన్ని ఇళ్ళు కొంపలు ఒకసారి పెద్ద అగ్నిహోత్రం వచ్చి కొంపలు తగిలబడిపోతూ ఉంటాయి. ఇలా ప్రకృతిని ఇచ్చారు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా దుఃఖం వస్తూ ఉంటాం. ఒక గాలివాన వచ్చిందని కూడా దుఃఖపడతాం. మరి వరదలు వచ్చి ముంచేస్తాయనుకోండి, సరే కాటను ఆనకట్ట కట్టినప్పుడు ఈ రెండు జిల్లాలు మునిగిపోయాయి, అప్పుడు ఏటి గట్లు లేవు, అప్పుడు విపరీతంగా నష్టపోయేవాడు. అంటే ప్రకృతి రీత్యా వచ్చే దుఃఖం ఒకటి, కల్పించుకున్న దుఃఖం ఒకటి, ప్రకృతి రీత్యా వచ్చే దుఃఖం ఒకటి, మూడు ఆ దేహ ప్రారంభాన్ని బట్టి దుఃఖం వస్తూ ఉంటుంది. ప్రతి దేహానికి ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభం లేకపోతే దేహం రాదు అసలు. ఆ ప్రారంభం అనిపించేటప్పుడు దుఃఖపడుతూ ఉంటారు, అదొక రకం దుఃఖం. ఈ మూడు దుఃఖాలలోంచి విడుదల పొందడం అంటే ఒక జ్ఞానికే సాధ్యం, బ్రాహ్మీస్థితి పొందిన వాడికి జ్ఞానం, బ్రాహ్మీస్థితి పొందిన వాడికి జ్ఞానం, ఆ గుణరహితుడికి, జన్మరహితుడికి, రూపరహితుడికి సాధ్యం. ఈ మూడు దుఃఖాల్లోంచి బయటపడాలంటే వాడి రూపం ఉన్నా రూపం లేనివాడితో సమానంగా ఉండాలి, జన్మ ఉన్నా జన్మం లేనివాడితో సమానంగా ఉండాలి. గుణరహితుడికి మటుకే ఈ దుఃఖత్రయంలోంచి ఎవడు విడుదల పొందుతాడంటే గుణరహితుడు, రూపరహితుడు వాడు విడుదల పొందుతాడు. వాడికి ఏదో ఒక రూపంతో, ఒక పేరుతో తాదాత్యం ఉండదు, వాడు గుణరహితుడు, గుణాతీతుడు, వాడి మటుకి ఈ దుఃఖత్రయంలోంచి విడుదల పొందుతాడు. ఇలా భగవంతుడు ఏం చెప్పాడంటే, మనం ఇల్లు ఇటు మనకి ఇంటి ఇల్లు కట్టేటప్పుడు పెద్ద ఎస్టిమేషన్ సీమి ఇనుముకి ఎక్కువైపోతుంది. ఇల్లు ఎలా కడతారంటే ఇనుము ఒకటి, సిమెంట్ ఒకటి, ఇటుకలతోటి కడతారు. ఇనుముతోటి కడతారు, సిమెంట్తోటి కడతారు, ఇటుకలతోటి ఇల్లు కడతారు. మరి మన మనస్సు ఎలా కడతారు? శరీరమే పంచభూతాలతో కడతారు, పంచత్వం అంటారు. శరీరం చనిపోతే వాడు పంచత్వం పొందాడు అంటారు, అంటే పంచభూతాల్లో కలిసిపోయాడు. గాలి నీటిలో నీరు పంచభూతాలతో శరీరం తయారవుతుంది. మీరు శ్మశానంలో శవాలు కాలతండి మీరు చూడవచ్చు, మన శరీరం నుంచి నీరు వచ్చేస్తాం, మన శరీరంలో ఎంత నీరు ఉందో కాలేటప్పుడు బయటకు వచ్చేస్తాను. పంచత్వం పొందాడు అంటారు, అంటే చనిపోయాడు అని, అంటే వాడి శరీరం పంచభూతాల్లో కలిసిపోయిందంటానికి వాడు పంచత్వం పొందాడు అంటారు, అంటే వెళ్ళిపోయాడు, అంటే పంచభూతాల్లో కలిసిపోయాడు. మరి శరీరం పంచభూతాలతోటి తయారవుతుంది, మరి మన మనస్సు ఉంది, మనకు పొగరుబోతనం ఉంది, గర్వం ఉంది, కర్తృత్వం ఉంది, మనస్సు ఉంది, అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ప్రకృతి ఉంది. లోపల అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ప్రకృతి గుణాలు అన్నీ ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. ఐదేంతో తయారు చేస్తున్నారండి, దేహమే పంచభూతాలతో తయారు చేస్తున్నారు, మనస్సు దేనితో తయారు చేస్తున్నారు? లోపల అజ్ఞానం ఉంది కదా, అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. అజ్ఞానం లేని వాడికి దుఃఖం ఏముంది? లోపల అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ప్రకృతి ఉంది. ఇవన్నీ దేనితో తయారు చేస్తున్నారు? ఇవన్నీ దేనితో తయారు చేస్తున్నారంటే సత్వగుణంతో, రజగుణంతో, తమగుణంతో అజ్ఞానం తయారవుతుంది, అవిద్య తయారవుతుంది, ప్రకృతి తయారవుతుంది, బంధం తయారవుతుంది. అయితే దేహం పంచిపోతారు, దేహంలో ఉన్న పంచిపోతారు విడిపోతే వాడి పంచత్వం ఎలా పొందాలంటారు? ఈ అజ్ఞానం పోవాలంటే, అవిద్య నశించాలంటే, ఈ ప్రకృతి నశించి, ప్రకృతి గుణాలు నశించాలంటే వాడు రజోగుణంలోంచి, తమోగుణంలోంచి, సత్వగుణంలోంచి విడుదల పొందాలి. ఆ విడుదల కనుక పొందితే వాడికి మాయ నశిస్తుంది, ప్రకృతి నశిస్తుంది. కృష్ణుడు గీతలో చెప్పాడు, నా మాయను జయించడం మీరు అనుకున్నంత తేలిక కాదు, చాలా కష్టం, ఎవడో కోట్లాది మందిలో ఎవడో ఒకటి జయిస్తాడేమో నా మాయను అన్నాడు. ఆయన మాయ ఎక్కడుంది, ఎక్కడుందని ఇలా చూస్తాం, అది బయట లేదు. ఆయన ఎక్కడుంది? బయట లేదు. మాయ ఎక్కడుంది? బయట లేదు, లోపల ఉంది. ఎలా ఉంది? అజ్ఞాన రూపంలో ఉంది, మనస్సు రూపంలో ఉంది, దేహాభిమానం రూపంలో ఉంది, కర్తృత్వాభిమానం రూపంలో ఉంది, మాయ లోపల ఉంది. ఆ గుణాల రూపంలో మన లోపల గుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఆ గుణాలే మాయ. మాయ అంటే ఎక్కడో ఏదో ఉందనుకోండి, మన గుణాలు మనకు తెలుస్తూ ఉంటాయి, అదే మాయ. అందులోంచి విడుదల పొందకుండా మనకు ఆత్మ సాక్షాత్కారం కలగదు, ఆత్మార్భం కలగదు, బ్రాహ్మీస్థితి పొందలేము, బ్రహ్మానందం పొందలేము. లోపల గుణాలు ఉన్నాయి, ఆ గుణాలను చూసుకుంటున్నాం బయటకు వచ్చేస్తూ ఉంటాం, గుణాలను చూసుకుంటాం బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఆ గుణాలని గుణాలని పక్కకు నెట్టి లోపలికి ఇంకా వెళితే 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 హృదయం యొక్క లోయల్లోకి లోయల్లోకి ఆ లోపలికి వెళితే అక్కడ తిరుగుతాడు ఈశ్వరుడు. ఇంకా గుణాలు అడుక్కి వెళ్ళిపోవాలి మనం, ఈ గుణాల దగ్గర ఆగిపోతున్నాం. శరీరం చూడ తాదాప్యం పొందుతున్నాం, మనం కాని శరీరం చూడ తాదాప్యం పొందుతున్నాం, మన కాని మనస్సుతోడి తాదాప్యం పొందుతున్నాం, మన కాని గుణాలతోడి తాదాప్యం పొందుతున్నాం, మన కాని దానితో తాదాప్యం పొందుతున్నాం, అసత్యంతో తాదాప్యం పొందుతున్నాం, అవిద్యతో తాదాప్యం పొందుతున్నాం, మిథ్యాజ్ఞానంతో తాదాప్యం పొందుతున్నాం. ఎంతకాలం ఇలా ఈ తాదాప్యంలోంచి ఎంతకాలం అయితే మనకు విడుదల పొందలేమో అంతకాలం సత్యజ్ఞానం లేదు, సత్య సాక్షాత్కారం లేదు, స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. భగవంతుడు ఏమని చెప్పాడంటే గీతలో మనకు కొన్ని విషయాలు నీకు ప్రియమైన విషయాలు కొన్ని ఉంటాయి, ప్రియం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఈ మాయను జయించాలంటే గుణాలలోంచి నువ్వు బయటపడాలంటే ముందు రజోగుణంలోంచి తమగుణంలోంచి బయటకు రా, తర్వాత సత్వగుణంలోంచి సత్వగుణంలోంచి బయటకు రావటం అది మోక్షానికి దారి చూపించి అది దాని అంతా అది తప్పుకుంటుంది. సత్వగుణం మంచిదే కానీ గుణమే మంచి గుణం, అదేం చేస్తుందంటే మోక్షానికి దారి చూపించి మనకు అది తప్పకుండా దాని అంతా అది తప్పుకుంటుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం సత్వగుణం బాగా పెంచుకుంటాం అనుకోండి, వచ్చి జన్మలో ఋషులు అయిపోతాం. ఈ రజోగుణం మనల్ని విడిచిపెట్టదనుకోండి, మామూలుగా మనుషుల కింద రాక్షసుల కింద ఇలా పడతాం. తమో గుణంలో ఉండిపోతాం అనుకోండి, పశువుల కింద పక్షుల కింద పడతాం. ఏ గుణాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. మనలో ఏ గుణం ఉందో మీరు సత్వగుణం బాగా పెంచుకుంటున్నారనుకోండి, రాబోయే జన్మలో మీరే ఋషులు, మీరే దేవతా స్వరూపం, మీరు అనుగ్రహ స్వరూపులు అవుతారు. అంత గుణం ఇలా సత్వగుణాన్ని పెంచుకోవడానికి బహుజన్మలు కృషి చేస్తుంటే, బహుజన్మలు సాధన చేస్తుంటే ఆ సత్వగుణం పెరుగుతుంది మీకు. బహుజన్మల పుణ్యం వల్ల సాత్విక బుద్ధి పెరగటం వల్ల అప్పుడు మాయలోంచి విడుదల పొందుతారు, అసత్యములోంచి సత్యములోకి వస్తారు, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తారు, బంధం నుంచి మోక్షంలోకి వస్తారు. ఎప్పుడు సాత్విక బుద్ధి ఆ సాత్విక ప్రవృత్తిని దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. పరమేశ్వరుడు చెబుతున్నాడు, పరమేశ్వరుడు అంటే పరిపాలన చేసేవాడు, పరమేశ్వరుడు అంటే పరిపాలన, మిమ్మల్ని నన్ను ఈ పంచభూతాలని ఖగోళాన్ని సూర్యుడిని చంద్రుడిని మొత్తం యావత్ సృష్టిని పరిపాలన చేసేవాడు పరమేశ్వరుడు. అన్నా పరిపాలన చేసేవాడిని పరమేశ్వరుడు అని పిలుస్తాం మనం. ఆ పరమేశ్వరుడు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడంటే, ఎవరిని చూసి దేని చూసి ఈ విషయాల్లో దేని చూసి మీరు కోరిక పెట్టుకోవద్దు, యాభగింపు పెట్టుకోవద్దు. సరసమైనగా మనకి కొన్ని విషయాల పట్ల మనం కోరిక పెట్టుకుంటాం, కొన్ని విషయాల పట్ల యావగింపు పెట్టుకుంటాం. ఈ రెండాటి వల్ల నీకు మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఈ రెండాటి వల్ల నీకు రజోగుణం పెరిగిపోతుంది. అంటే బహు జాగ్రత్తగా ఉండు, కోరికొద్దు యావగింపు. ఎవరైనా రోగి శుద్ధితో బాధపడుతున్నారనుకోండి రోగాలతో, మనం యావగింపు పెట్టుకుంటాం అనుకోండి, యావగింపు పెట్టుకూడదు. యావగింపు పెట్టుకుంటే మనస్సు బాహ్యముఖానికి రావటం వస్తుంది, రజోగుణం పెరిగిపోతుంది, తమోగుణం పెరిగిపోతుంది. ఎవరిని ఏ విషయంలో ఆక్షేపించో అదే మనకు తిరిగి వస్తుంది. చట్టం సోదర మహాశైలరా, పరమేశ్వరుడు మనకంటే కొన్ని కోట్లు రెట్లు తెలివైన వాడు. చాలామంది ఏమనుకుంటారంటే, చాలా తెలివితేటలుగానే చేశాం, ఒక చెడ్డ మాట మాట్లాడాడు అనుకోండి, ఒక మనిషి ఓ చెడ్డ కర్మ చేశాడు అనుకోండి, అనుకోండి ఓ చెడ్డ తరంపులు వస్తున్నాయి అనుకోండి అనుకుంటాడు. ఈ అనుసంధానం మనకు తెలియదు. ఈ అనుసంధానం ఈ చెడ్డ మాటకి, ఈ చెడ్డ కర్మకి, లేదా ఈ చెడ్డ తలంపుకి ఈ అనుభవం మనకు రావటం కోసం ఏ జన్మలో ఎక్కడ దాని కర్మ ఫలదాత ఆయన ఏ జన్మలో ఎక్కడ మనకు అనుభవానికి తీసుకొస్తాడో చెప్పడం ఈశ్వరుడిని తప్పించి ఎవరికి తెలియదు. ఎవడికి ఆయన ఒక్కడే సర్వజ్ఞుడు, ఏ మానవుడు ఏ జీవుడు సర్వజ్ఞుడు కాదు. ఎక్కడ అనుసంధానం చేస్తాడో చెప్పలే. మరి మాకు తెలిసినన్న వారికి కూడా తెలియదు, అది తెలుసున్నవారు ఎవరో మాకు తెలిసిన అనరు. వాళ్ళకి తెలిస్తే మాకు తెలియ మాకు తెలిసిన వాళ్ళకి చెప్పరు. అక్కడ ఏదైనా ఏదైనా ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడాలనుకోండి, దీనికి అనుసంధానం ఏ జన్మలో ఎక్కడ ఇస్తాడు అనుసారం. జీవుడు కర్మ చేయడానికి కర్మ ఫలదాత ఇస్తాడు. వాడే పరమేశ్వరుడు, వాడే సర్వేశ్వరుడు, వాడే నారాయణుడు. అంచేత రాగద్వేషాలు పెంచుకోవాలి. ఇష్టాలు అయిష్టాలు ఇష్టాలు అయిష్టాలు పెంచుకుంటే నీకు రజోగుణం పెరిగిపోతా ఉంటుంది, తమో గుణం పెరిగిపోతా. ఇష్టాలు తగ్గించుకో, అయిష్టాలు తగ్గించుకో, కోరిక తగ్గించుకో, యాదగింపు తగ్గించుకో. బాబా అన్నాడు, బాబా ఏమన్నాడంటే మనకి ఏదో రకమైన కోరిక వస్తూ ఉంటుంది. కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది, ఆందోళన వస్తుంది, యాన్నీ వస్తూ ఉంటాయి. మీరు బాబా ఏమన్నాడంటే మీరు తొందర పడకండి, కంగారు పడకండి అన్నాడు. నీకు ఏదైనా కోరిక వచ్చింది అనుకోండి, ఏదో వచ్చింది, ఇదంతా ప్రకృతి గుణం, రజోగుణం, ఇది నా స్వరూపం కాదు, అది నేను కాదు. ఏదో వచ్చేసింది రావటం, కానీ ఆ కోరిక నేను కాదు, అది నా స్వరూపం కాదు, అది నేను కాదు, ఏదో ప్రకృతి, ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి ఏదో వచ్చింది, ఏదో చేస్తే ఏదో వచ్చింది. అందుకని అది నేను కాదు, అది నా స్వరూపం కాదు, కోరిక నా స్వరూపం కాదు. ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి, కంగారు పడకండి, ఆ కోపం కూడా వెళ్ళిపోకండి, అది నేను కాదు. అది గుణం అంటే ఏదో రజోగుణంలోంచి వచ్చింది. గుణాల్లోంచే తలంపులు వస్తాయి, గుణాల్లోంచే మాటలు వస్తాయి, గుణాల్లోంచే పనులు చేస్తాం. ఈ గుణాల్లోనే మాయ ఉంది, ఈ గుణాల్లోంచే మొత్తాన్ని ఈ గుణాల్లోంచే ఆలోచనలు వస్తున్నాయి, ఈ గుణాల్లోంచే తలంపులు వస్తున్నాయి, ఈ గుణాల్లోంచే పనులు వస్తున్నాయి. నా మాయ అంత ఈ గుణాల్లో ఇమిడ్చాను అని చెప్పాడు భగవంతుడు. నీకు ఇప్పుడు కోపం వస్తుంది, కోపం వస్తే మనిషి అయితే ఇప్పుడు ఒక బాబా అన్నాడు, కంగారు పడద్దు అన్నాడు. వచ్చింది అది ప్రకృతి, అది నేను, అది మటుకు నేను కాదు. విసుగుదల వస్తుంది, అసూయ వస్తుంది అనుకోండి, మీకు జలసి జలసి అసూయ వస్తుంది అనుకోండి, ఏదో వచ్చింది, అది మటుకు నేను కాదు. దాన్ని గుర్తించకండి, అదే పోతుంది. కోపం వచ్చింది అనుకోండి, దాన్ని గుర్తించకండి, అదే పోతుంది. కోరిక వచ్చింది అనుకోండి, దాన్ని గుర్తించకండి, అదే పోతుంది. అది మీరు అనుకోకండి, అది మీరు కాదు. అది మీకు గ్రహింపు అయితే వచ్చినట్టు వచ్చింది, ఎలా ఎలా వచ్చింది అలా పోతాం. తొందర పడకండి, తొందర పడకండి. లోపల ఏముంటే అది రానే ఉండి బయటకు, అది నేను కాదే, ఏదో చేస్తాం ఏదో వచ్చింది, అది నేను కాదు. చేసింది మనస్సు, అనుభవించేది మనస్సు, అది నేను కాదే, అది నా స్వరూపం కాదు. అది మీరు దాంతో కలవకండి, వచ్చింది వచ్చినట్టు వస్తుంది పోతుంది. అలా ఆ రకంగా కూడా మాయని జయించవచ్చు. తర్వాత ఇంకేమని చెప్పాయంటే ఇంద్రియాలను నియమించుకోమన్నాడు. తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా, ఆ ఇంద్రియాలు సహాయంతో, ఆ ఇంద్రియాలు సహాయంతోటి, మనసు సహాయంతోటి అమృతానుభవం పొందాలి. మనం మనస్సును విచ్చలవిడిగా విడిచిపెట్టకూడదు, ఇంద్రియాలను విచ్చలవిడిగా విడిచిపెట్టకూడదు. నీ ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకుంటే అది మహోపకారం చేస్తాయి. నీ ఇంద్రియాలను నీ స్వాధీనమే తెచ్చుకోకపోతే నీకు ఎంత అపకారం చేయాలో అంత అపకారం చేసి వెళ్ళిపోతుంది. నీ మనస్సు నియమించుకుంటే అది నీకు ఉపకారం చేస్తుంది, నీ మనస్సు నియమించుకోకపోతే నీ మనస్సు నీకు అపకారం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కొంతమంది చెడ్డ గుణాలకు అలవాటు పడి, చెడ్డ అలవాట్లకు అలవాటు అలవాటు పడి కోట్ల రూపాయలు తగలచేస్తున్నాడు. ఆ ముసలోళ్ళు అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఆస్తులు సంపాదిస్తే వీళ్ళు కోట్ల రూపాయలు తగలచేసినోడు ఉన్నారు. తర్వాత మన అవసరాల కోసం కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే మీ శరీర యాత్ర నడవాలి, మన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు. అయితే నువ్వు ఏం చేయాలంటే నీ శరీరం నిలబెట్టడం కోసం, నీ శరీరం నిలబెట్టడం కోసం నీ దేహయాత్ర సక్రమంగా జరగటం కోసం, నీ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండి, నీ ఇంద్రియాలు నీ మనస్సుని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని, అంతవరకు నువ్వు ప్రపంచంతో విషయాలతో సంబంధం పెట్టుకుని, అంటే ఈ దేహయాత్రకు సరిపడే విషయాలతో సంబంధం పెట్టుకో, అంతకంటే అతిగా వెళ్ళకు. అందుకే అతిగా వెళ్ళావో బంధింపబడతావు. నీ అవసరాల కోసం సంపాదించుకుంటే నీకు పాపం రాదు, ఆశ కోసం సంపాదించుకుంటే పాపం వస్తుంది. ఆశని ఎవడ తీర్చగలడండి? ఆశని ఎవడ తీర్చలేడు. తర్వాత ఇంకోటి, ఆశ కోసం సంపాదన మొదలు పెడతాం అనుకోండి, ఎన్ని పాపాలైనా చేస్తాం, ఎన్ని దుర్మార్గాలైనా చేసేస్తాం. ఇంకా ఆశ మన చేతి చేయిస్తుంది. మన అవసరాల కోసం సరిపెట్టుకుంటాం అనుకోండి, మనం పాపం చేయక్కర్లేదు. అవసరాల కోసం సంపాదించుకోవటం వేరు, ఆశ కోసం సంపాదించుకోవటం వేరు. ఆశకు అంతు లేదు. సముద్రానికైనా ఎక్కడో చోట ఆవుల ఒడ్డు కనిపిస్తుంది, కానీ ఆశకి ఆవుల ఒడ్డు కనపడదే. ఏనుగుని స్వాధీనం చేసుకోవచ్చు, పులిని స్వాధీనం చేసుకోవచ్చు, సింహాలని స్వాధీనం చేసుకోవచ్చు, క్రూర జంతువులను కూడా మచ్చికి చేసి స్వాధీనం చేసుకోవచ్చు. ఆశని జయించడం కష్టమని, ఆశకు అంతు లేదు. భగవంతుడు మనకు 1,00,000,000 ఇచ్చాడనుకోండి, ఆ 1,00,000,000 ఇచ్చాక మచ్చ ఉండదు, దాన్ని 100,00,000,000 ఎలా చేసుకోవాలి? ఆ 100,00,000,000 ఇస్తాడనుకోండి, అప్పుడు ఇంకా మర్చిపోతున్నాను, 1,000,000,000 దాన్ని ఎలా చేయాలి? అప్పుడు పూర్తిగా దాన్ని 100,00,000,000 1,000,00,000,000 చేయడానికి పూర్తిగా నేను దాన్ని వదిలేస్తాను. అంచేత నీకు నిజంగా మోక్షం కావాలా? నీకు నిజంగా శాంతి చిత్తం కావాలా? నిజంగా బ్రహ్మానందం కావాలా? నిర్మలమైన మనస్సు, నిర్మలమైన హృదయం నువ్వు వాంఛిస్తున్నావా? భగవద్ అనుభవం పొందావాలని కోరుతున్నావా? నీ అవసరాలు సరిపడి సంపాదించుకో. నీ దేహయాత్రకి ఇతరుల మీద ఆధారపడకు. నీ అవసరాలు నువ్వు పని చేసి నీ అవసరాలు తీర్చుకో. పని ఎందుకు బాధ్యతగా ఉండు. పని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవాలని అనుకోకు. నువ్వు చేసే పని ఎందుకు నువ్వు బాధ్యతగా ఉండు. నీ పని నువ్వు చక్కగా చేసుకో. చేసుకుని లేజర్ టైం, మిగతా టైము భగవద్ అనుభవం పొందటానికి నువ్వు ప్రయత్నం చేసుకో. దానికి ఒకవేళ భగవంతుడు నీ అవసరాలకు మించిన సంపదను ఇచ్చాడనుకో, భగవంతుడు నీకు అవసరాలకు మించిన సంపద ఒకవేళ నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు వచ్చిందనుకో, జనజనులకు కొంత ఉపయోగించు. దాని కొంతమంది ఏమంటారంటే దశమ భాగము అంటారు. అంటే సంవత్సరానికి 10,00,000 ఆదాయం వస్తామనుకోండి, మీకు అనుకోండి సంవత్సరానికి 10,00,000 ఆదాయం వస్తామనుకోండి, మీరు కొన్ని లక్షలు బ్యాంకులో వేసుకున్నాం, 1,00,000 మీ అవసరాలు తీర్చుకున్నా, 1,00,000 తీసుకు పక్కన పెట్టి జీర్ణజనులకు ఉపయోగించుకుంటారు. దాని దశమ భాగము అంటారు. దాన్ని ఏమంటారు? దశమ భాగం అంటే ఉన్నట్టేంత. నీకు వచ్చిన ఆదాయంలో నీకు 10,000 వస్తే 1,000, 10,00,000 వస్తే 1,00,000, 10,00,000 వస్తే 1,00,000. ఆ దశమ భాగం జీర్ణ జనులకి ఉపయోగించు. ఏకమేవ అద్వితీయం కందు ఉపనిషత్తులు చెప్తారు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒక్కటే ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. ఏకమేవ అద్వితీయం చాంద్రోగ్య ఉపనిషత్తు, వండర్ఫుల్ టీచింగ్. ఉన్నవాడు నారాయణుడు ఒక్కడే, వాడే జీవ కొట్టి కింద కనిపిస్తున్నాడు. ఒకటంటే ఒక్కటే. ఆ ఒక్కటే మనకు ఎలా కనిపిస్తుంది? 2 కింద కనిపిస్తుంది, 3 కింద కనిపిస్తుంది. అక్కడి నుంచి సంసారం ప్రారంభమైంది. ఒక్కటే అనేకంగా కనిపిస్తుంది. ద్వైతం దుఃఖానికి కారణం. 1 దుఃఖానికి కారణం కాదు, 2 దుఃఖానికి కారణం. గలాటాకి 2 కారణం, సంసారానికి 2 కారణం, భయానికి 2 కారణం. 2లోంచి అన్నీ వస్తాయి, 1లోంచి ఏమీ లేదు. ఉన్నదే, అది ఉన్నదేదో అలాగ ఉంటుంది, అది తానుగానే ఉంటుంది. అది ఎలాగ ఉండాలో అలాగ ఉంటుంది. కానీ అది మనకి రెండుగా కనిపిస్తోంది, అనేకంగా కనిపిస్తోంది, ఉన్నది అద్వితీయం. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి ఈ ప్రపంచానికి మరి ఇదంతా ప్రపంచం అంతా భగవంతుడిలోంచి వచ్చింది అంటున్నారు కదా, పరమాత్మలోంచి వచ్చింది అంటున్నారు కదా, మరి భగవంతుడిలోంచి ఈ ప్రపంచం వస్తే ఈ ప్రపంచానికి కారణం భగవంతుడైతే భగవంతుడికి కారణం ఎవరండి అని కొంతమంది అలా ప్రశ్నలు వేస్తారు. భగవంతుడికి కారణం ఉంటాడు, భగవంతుడు ఎవడు, వాడు అస్వతంత్రుడే, స్వతంత్రుడు కాదు వాడు జీవుడే. భగవంతుడికి కారణం ఎవరండి అంటే భగవంతుడి కనుక ఇంకో కారణం ఉంటే వాడికి దేవుడు ఎలా అవుతాడు, వాడు జీవుడే, వాడు అస్వతంత్రుడే, గుణబద్ధుడే. ప్రకృతి పీడించేస్తున్న వాడిని పీడించి పీడించి నలిపి విడిచి పెడుతుంది. దేవుడికి కారణం ఉంటే ఆడు దేవుడు ఎవడు అసలు? కారణరహితుడు ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండవది లేనే లేదు, రెండవది లేనే లేదు. అదే బ్రహ్మము, అదే అదే బ్రహ్మము. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి. కొంతమంది ఏం చేస్తారంటే, మనం రాముణ్ణి ఆరాధిస్తాం, కొంతమంది సాయిబాబాను ఆరాధిస్తాం, లేదా కృష్ణుని ఆరాధిస్తాం, లేదా ఇంకొక దేవుణ్ణి ఏదో శివుణ్ణి రకరకాలుగా. కొంతమంది ఏం చేస్తారంటే తత్వమసి అంటే అది నీవై ఉన్నావు, ఏదైతే నువ్వు అది నీవు కాదు, నువ్వు ఏదిగా ఉన్నావు అది నీకు తెలియకపోయినా అది నువ్వయ్యి ఉన్నావు, దాన్ని ధ్యానం చేస్తారు, వాక్యాన్ని ధ్యానం చేస్తారు, ఆ మాటని ధ్యానం చేస్తారు కొంతమంది, అంటే బ్రహ్మముని ధ్యానం చేస్తారు. నువ్వేదిగా ఉన్నావు, నువ్వేదిగా ఉన్నావో దాని ధ్యానం, బ్రహ్మము, బ్రహ్మం అన్నమాట. అంటే ఈ తత్వమసి అది అహం బ్రహ్మాస్మి, నేను అదిగాను ఉన్నాను, తత్వమసి నువ్వు అదిగాను ఉన్నావు, ఆ వాక్యాన్ని మనం ఇది కాదు, ఇది టోటల్గా సత్యం అండి. ఈ సకం అసత్యం సకం సత్యం కాదు, టోటల్గా సత్యం అండి, టోటల్. భగవాన్ ఒకసారి సడన్గా ఐక్యంకి వెళ్ళిపోతాడు, వండర్ఫుల్, ఒక సడన్గా పోతాడు పైకి. ఒకసారి మలయాళంలో భగవాన్ చరిత్ర రాశారు మలయాళ భాషలో, ఆడు తెలిసిన మాటలు కొన్ని తెలియని మాటలను రాసుకొచ్చాడు, రాసుకొచ్చి భగవాన్ చూడమన్నాడు. చూసి భగవాన్ కొంచెం మలయాళం వచ్చిన భగవాన్ చూశారు, చూసి వాడికి ఇచ్చారు, ఎవడికి వాడికి ఇచ్చారు. వాడేమనుకుంటున్నాడంటే భగవాన్ చదివారు అంగీకరించారు ఇంకా నాకు అదృష్టం పట్టింది అనుకుంటున్నాడు. కూడా మనకు తెలియదు, ఆత్మజ్ఞానం విలువు మనకు తెలియదు, బ్రహ్మానుభవం అమృతానుభవం విలువు మనకు తెలియదు, దాని విలువ తెలియదు కాబట్టి అది మనం కోరుకో. నువ్వు ఎటువంటి సుఖాన్ని పొందాలంటే భగవాన్ అంటారు, నువ్వు ఎటువంటి సుఖాన్ని పొందాలంటే ఎటువంటి శాంతిని పొందాలంటే దేహం విడిచిపెట్టకముందు, దేహం విడిచిపెట్టకముందు సుఖం, దేహం పోయిన తర్వాత సుఖం, దేహానికి ముందు సుఖం శాంతి, దేహం పోయిన తర్వాత శాంతి, దేహానికి ముందు ఆనందం, దేహానికి పోయిన తర్వాత ఆనందం, ప్రపంచం కనిపిస్తే ఆనందం, కనిపించకపోతే ఆనందంలో ఊగిసి లాగటమే, ఎప్పుడు కాదు ఇప్పుడే ఇక్కడే. అంటే మనం అందరం చనిపోయిన తర్వాత కానీ ఏమి రాదు, చనిపోవాలేమో, ఏదో రావడానికి చనిపోవాలి. ఇప్పుడు లేదనుకోండి, చనిపోయిన తర్వాత వస్తుంది అనుకోండి, అది సత్యం ఎలా అవుతుంది? ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేనిది, ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేనిది సత్యం కాదు. ఇప్పుడు మనకున్నదంతా మిథ్యాజ్ఞానం, సత్యజ్ఞానం కాదు. మనకున్నది అసత్యజ్ఞానం, సత్యజ్ఞానం కాదు, మళ్ళీపోయింది. ప్రస్తుతం కానీ వైష్ణవులు పూజించరు, స్మార్తులు పూజిస్తారు, శైవులు పూజిస్తారు సాయిబాబాని, వైష్ణవులు పూజించరు, మనం పూజిస్తాం. ఎక్కడైనా సరే భారతదేశంలో సాయిబాబాను వైష్ణవులు ఎవరో పూజించరు, స్మార్తులు శివకేశ భేదం లేని మనం పూజిస్తాం, శైవులు పూజిస్తారు. మనం పూజిస్తాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇంది కుంజస్వామి. కుంజస్వామి ఈ మలయాళ భాషలో అంటే హై జంప్ చెప్తున్నాను అక్కడ, అంటే వాడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలుస్తుంది. మరుసటి రోజు కుంజస్వామి వచ్చాడు, ఆయనకి మలయాళ భాష వచ్చి, ఎవరో నేను మలయాళ భాషలో భగవాన్ గురించి రాసుకొచ్చారు అన్నాడు. వాడు ఏదో పుస్తకం రచయిత అక్కడ కూర్చున్నాడు ఆశ్రమంలో, ఏంటో ఈ పుస్తకం సరే ఇలాగే నేను చదువుతాను. అందులో నూటికి ఓ 50 ఏమో సత్యాలు, 50 అసత్యాలు. ఏంటండి ఇన్ని అసత్యాలు రాసుకొచ్చాడు అని భగవాన్ తోటి, మీరు పైగా మీరు చదివారంటున్నారు కుంజస్వామి అన్నారు భగవాన్ తోటి, ఆ రాసినోడు వదిలేసి, ఆ రాసినోడు సరిగ్గా రాయలేదండి, పైగా మీరు రాసి మీరు ఏమో చదివాడంటున్నారు, మీరు చదివారంటున్నారు ఈ పుస్తకం, ఇదంతా అసత్యం అని మరి మీరు చెప్పాలి కదా, మీరు చదివినప్పుడు చెప్పాలి కదా అని భగవాన్ కుంజస్వామి అడిగాడు. ఒక్క మాట ఇది, ఒక్క మాట, ఈ ప్రపంచం సత్యమేంటి, అందులో సత్యం ఉంటాను ఆ పుస్తకంలో అన్నారు. చాలు ఒక్క మాట చాలు మీకు, ఆడేదో సత్యం రాలేదంటానికి ఈ ప్రపంచం అంటే సత్యం ఏంటి? భగవాన్ ఒకరోజు ఈ భూమి మీదకి వచ్చారని, ఎంతమందికి జ్ఞానాన్ని ఇచ్చేశారని, ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిపోయిందని, మధురాయించి అరుణాచలం వచ్చేసారని, అరుణాచలంలో అందరికీ ఆత్మజ్ఞానం పనిచేశారని, అనేక మందిని తరింపు, ఆయన తరించి ఇతరులను తరింపు చేశాడని, ఏదో ఫలానా సంవత్సరంలో శరీరాన్ని విడిచిపెట్టేశారని, ఫలానా సంవత్సరంలో శరీరాన్ని ధరించారని, మరో ఫలానా సంవత్సరంలో అమృతానుభవం పొందారని, ఇవన్నీ సత్యమా అన్నాడు వాడు. ఎక్కడికి పోయాడో చూడండి. మన జీవితంలో చిన్న మంచి పని చేస్తే అది మోసుకు తిరగటం, ఇదంతా ఏమిటి ఆడు ఎలా రాశాడంటావు కొంచెం, ఎంత సత్యమా ఆడు, అందులో పుస్తకంలో సత్యం ఉంటాను, అది ఇదంతా సత్యమా? టోటల్ అండ్ రియాలిటీ. మళ్ళీ అండ్ రియాలిటీ అంటే మామూలుగా కాదు, టోటల్ అండ్ రియాలిటీ. ఇదంతా సత్యమా? భగవాన్ ఏది భూమి మీదకి వచ్చేసారు వెళ్ళిపోయారు, ఇదంతా సత్యమా? టోటల్ అండ్ రియాలిటీ. ఇక్కడ మనం ఎక్కడ చెప్పుకున్నాం, రజోగుణం తగ్గాలంటే, అంటే మీరు సత్వగుణాన్ని పోషించుకుంటే మీరు రాబోయే జనంలో మీరు అందరూ ఋషులు దేవతలు అన్న, మీరు కూడా శిరిడి సాయిబాబాలాగా అయిపోవచ్చు. ఆ శిరిడి సాయిబాబాకు ఉన్న నిష్ట, ఆ త్యాగం, ఆ సహనం అన్నీ మీకు, ఆ సత్వగుణం మీకు వచ్చేసినప్పుడు మీరు కూడా వచ్చే జన్మలో బాబాలాగా అయిపోతారు. మనలో ఉన్న తమోగుణం ఉన్న వాళ్ళే వచ్చే జన్మలో పశువుల కింద పక్షుల కింద ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మనం అయితే నువ్వేమి చేయాలంటే మనస్సును నియమించుకో, ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, రాగద్వేషములు తగ్గించుకో, యావగింపొద్దు, కోరికొద్దు. కొంతమందిని చూసి, కొంతమందిని చూసి ఇష్టపడద్దు, కొంతమందిని చూసి అయిష్టపడద్దు, ఎవరిని చూసి యావగింపొద్దు అని చెబుతూ, ఇవన్నీ అదుపులో పెట్టుకుని నీ పని నువ్వు ఏదో జాగ్రత్తగా చేసుకుంటాంటే, నీకు నీ పని నువ్వు చేసుకుంటున్నప్పటికీ ఇవన్నీ అదుపులో, నీ మనస్సు నీ అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకుని, నీ అంతఃకరణంలో దోషం లేకుండా చూసుకుని, నీ అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకుని నియమించుకుని, దాన్ని నియమించుకుని నీ పని ఏదో నువ్వు జాగ్రత్తగా చేసుకుంటాంటే, అప్పుడు నీ మనస్సు నిర్మలమవుతుంది, హృదయం చల్లారుతుంది, నీకు శాంతి కలుగుతుంది, జ్ఞానానికి వారసులు అవుతావు. అది అరుణాచలం అనేది అహంభావన, అహంభావన తొలగించడానికి వచ్చిన క్షేత్రం. అది బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు నేను గొప్ప అనేటువంటి వివాదములు అలా అరుణాచలం అనేది ఆ క్షేత్రం అహంభావంలోంచి, మానవుని అహంభావంలోంచి విడుదల చేయడానికి వచ్చిన క్షేత్రం, అంతకి కల్పింపబడినటువంటి క్షేత్రం. ఈశ్వరుడు మొత్తం అంటే జ్యోతి రూపంలో వచ్చాడు, ఆ జ్యోతి రూపంలో వచ్చిన వాడు గిరి రూపంలో వచ్చాడు. ఈశ్వరుడే పరమేశ్వరుడు, పరిపాలించేవాడు పరమేశ్వరుడు. వాడే మొట్టమొదటి ఎలా వచ్చాడు? జ్యోతి రూపంలో వచ్చాడు. ఆ జ్యోతి రూపమే ఇప్పుడు గిరి రూపంగా మనకు కనిపిస్తుంది. అది రాయి అన్నవాడు రాయి. నీ తల ఇది అరుణాచల, రమ్మనే అనలేదే. ఏమిటమ్మది రమ్మని? రామల బాలగారు మీరు చెప్పండి, రమ్మని రమ్మని నువ్వు రమ్మనే అనలేదే. నా ఎంత నేను వచ్చానా, పిల్లలను పేరంటంగా వచ్చానా? నేను మీరు మీ ఇంటికి మమ్మల్ని భోజనానికి పిలిచి భోజనం పెట్టమంటే అర్థమేంటి అసలు? కదండి, మీ ఇంటికి మమ్మల్ని భోజనానికి పిలిచారు, భోజనానికి పిలిచి భోజనం పెట్టడం వెళ్ళండి అంటే ఏంటి ఆ మాటకు అర్థమేంటి? భయ మిమ్మల్ని ఎవరు పిలవమన్నారు అసలు? కాదని పేరంటానికి మిమ్మల్ని ఎవరు పిలవమన్నారు అసలు? రమ్మని అనలేదే. నువ్వు రమ్మంటే నేను వచ్చానా, ఆయనతో నేను వచ్చానా? కలబడిపోతున్నాడు ఇక్కడ ఈ అవినాచరిస్తున్నాడు. నువ్వు రమ్మంటే నేను వచ్చానా, ఆయనతో నేను సిద్ధమయ్యానా? నువ్వు పిలిస్తే వచ్చానా, పిలవకుండా ఇక్కడికి వచ్చానా? రమ్మని అనలేదే. తర్వాత వచ్చి నావేం తీరా వచ్చాను, రమ్మంటే నేను వచ్చాను కానీ నా అంతటి నేను వచ్చాము. ఇప్పుడు నా వాటా నాకు ఇవ్వటానికి నీ గోలేంటి? ఇవ్వకపోతే ఎలాగా? వచ్చి నా గొంతివ్వా, అందరు గొంతాడు నా వాటా నాకు పడే. నువ్వు 10 మందిని ఇక్కడ 10 మందిని పిలిచావనుకో జ్ఞానం ఇస్తానని, వాళ్ళకు కూడా నాకు అభ్యంతలేదు. నాకు పడేసింది, నాకు పడదు. నువ్వు భోజనాలు 10 మందిని పిలిచావు ఇక్కడ, మిగతా 9 పెట్టొద్దు అంటారు. నా కూడేది నాకు పడే. రమ్మని అనలేదే. నువ్వు అనలేదా రమ్మని? అరుణాచలం రమ్మని పిలవలేదా నువ్వు? రమ్మని అనలేదే. తీరా వచ్చేసాను, నువ్వు పిలిస్తే వచ్చేసాను. నా వంతి ఇవ్వడానికి నీ గోరేంటి? ఎందుకు ఏడుపు? నా వంతి నాకు పడే, నా వాటా ఇదే నాకు పడే. నువ్వు పిలవకుండా వచ్చానా, పిలిస్తే వచ్చానా? పిలిస్తేనే వచ్చాను. పిలిచిందే వచ్చినప్పుడు నా వాటా నాకు ఇవ్వాలి కదా, నా వాటా నాకు ఇవ్వాలి. తర్వాత ఇది నీ తల రాట. భోజనాన్ని పిలిచావు నువ్వు, భోజనాన్ని పిలిచావు నువ్వు, భోజనం పెట్టాలి. ఇంటికాడ బియ్యం లేవనుకో, దొంగతనం చేసి పెట్టు నాకేలా. నువ్వు ఈ తల రాతిది ఎవడు పిలవమన్నాడు నిన్ను? భోజనానికి ఎవడు పిలవమన్నాడు? నీకు పెట్టలేని శక్తి ఉన్నప్పుడు ఎవడు పిలవమన్నాడు మిమ్మల్ని భోజనాలకి? నువ్వు ఎలా పెడతావో నాకు అనవసరం. ఏడుగు నువ్వు, నువ్వు సఫరింగ్ నీదే. ఇప్పుడు నువ్వు కూలి పని చేసి పెడతావు, పక్కింటి వాళ్ళు వెళ్ళి పక్కింటికి వెళ్ళి బియ్యం అప్పు తెచ్చి పెడతావు, లేదా దొంగతనం చేసి పెడతావు, లేదా ఇంకో రకంగా పెడతావు. ఇంకో నీ తల రాత, నాకు అన్నం పెట్టవలసిన రాత, నన్ను తరింపు చేయ రాత, అరుణాచరిస్తాడు. నీ తల రాత నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎందుకు పిలిచావు? కలబడిపోతున్నాడు. నేను ఎవరు పిలవమన్నాడు అసలు భోజనానికి? సరే పిలిచావు, నీ దగ్గర బియ్యం లేదనుకో, నీ ఎలా ఏడుస్తావు? నీ తల రాతది. లేదా పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకో, లేదా బజార్కి వెళ్ళి కొనుక్కో, లేదా పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకో. బియ్యం ఎలా వండుతో వండు, వండి నా పిండాకుండా నాకు పడే, నా సాపాటు ఏదో నాకు పడే. నీ తల రాతది, నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వు అప్పు చేస్తావో, లేదా ఇంకోటి చేస్తావు, అప్పు చేసి పప్పు కూడా, లేదా ఇంటికాడ పప్పు ఉందో, లేదా అప్పు చేసేస్తావో పప్పు, నీ తల రాతది నువ్వు చూసుకో. నీ తల రాత. తర్వాత నీ తల రాత అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, ఓ పరమేశ్వరుడు, నీ కేక వినపడి వచ్చాను నేను. అది జన్మ అంతరానుభవంలో అది విడదీయరాని బంధం, అది విడదీయరాని బంధం. విడదీసుకుందామంటే ఆ సంఖ్యలు కనపడవు, తాళ్ళు కనపడవు. అన్సీన్ అండ్ అన్హియర్డ్. ఇప్పుడు ఏనాటి అనుబంధం అది? ఆ జనక భావన. నేను అని పిలిచావు, నీ కేక వినపడింది, నీ ఆహ్వానం వినపడింది, అరుణాచలం అనేటప్పటికే నీ ఆకోర నాకు వినపడింది, నీ కేక నాకు వినపడింది, నీ పిలుపు వినపడింది, పిలిస్తే వచ్చాను, పిలవని పేరంటంగా రాలేదు. వచ్చాక నా వంతు నా వాట ఏదో నాకు ఇయ్యి, నా వాట ఏదో నాకు ఇయ్యి, నా వాట ఏదో నాకు ఇయ్యి. ఒక నీ తల రాతిది ఒక తీర వచ్చాక నువ్వు ఎలా పెడతావో అన్నం పెట్టి నాకు జ్ఞానం అనే భిక్షను ప్రసాదించు. నువ్వు వచ్చాక నేను నువ్వు ఎలా చేస్తావో, నువ్వు అన్నం నువ్వు ఇంటికాడే అన్నం ఉందో లేదో పక్కింటికి బియ్యం చేస్తావో కొట్లెక్కడి చేస్తావో నాకు అన్నం పెట్టి నువ్వు నువ్వు చేయవలసిన పది నువ్వు పిలిస్తే వచ్చాను. అది నీ తల రాత, నువ్వు నాకు ఇవ్వవలసింది. ఏం చేద్దంటే ఈ రకంగా నేను పొందవలసి ఉంది, నువ్వు ఇవ్వవలసింది. అది నీ తల రాతవయ్యారు నా చాలా. నువ్వు ఒకవేళ కష్టపడి పెడతావు అనుకో నాకు అన్నం, మా తేలిగ్గా పెట్టలేవనుకో, సుఖంగా పెట్టలేవనుకో, శాంతిగా పెట్టలేవనుకో, కష్టపడి ఎవరింటికైనా అప్పు తెచ్చుకోగల అన్నం పెట్టవలసి ఉంటుందనుకో, అలాగనే పెట్టవలసిందే పిలిచావు కాబట్టి. మరి పేరంటానికి పిలిచినప్పుడు మీరు ఏం చేస్తారు అంతే కదండి. మరి కొంతమంది పెళ్లిళ్ళకి అప్పులు చేస్తారు, పెళ్లిళ్ళకి భోజనాలు పెడతారు, కొంతమంది పెళ్లికి డబ్బులు అయితే అప్పులు చేసి ఆ భోజనాలు పెడతారు. అలాగే నువ్వు చేయాలి నా చేసి చూడతాడు, అలాగా నువ్వు అప్పు చేస్తే చేసుకో అంటున్నాడు. తీరా పిలిచావు వచ్చాను, నువ్వు నిలవుంది అన్నం పెడతావు, మాకు అప్పు చేసి తెచ్చి అన్నం పెడతావు, మాకేలా గోల పిలిచావు కాబట్టి వచ్చాం. ఏమో నువ్వు నిలవంగా లేకపోతే అప్పు తెచ్చి పెడుతున్నావు, ఈ అన్నం మాకేం తెలుస్తుంది, నీ తల రాతది, నువ్వు తల అప్పు చేయవలసి ఉంటుంది, చెయ్యి చెయ్యి చేసి నాకు పడేసింది పడే. ఎందుకు పిలిచావు నువ్వు? చాలా మంది అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తారు. మరి భోజనం అప్పులు చేసి పెళ్లి చేసినా భోజనాలు పిలుస్తారు. అవి పెట్టి పెట్టి భోజనాన్ని ఎలా తెచ్చావు నువ్వు? నాకెందుకు మమ్మల్ని పిలిచావు కాబట్టి అన్నం పెట్టిన ఒక అప్పు చేసావో లేదో నాకేం తెలుసు, ఒకరు అప్పు చేసినా పెట్టవలసిందే పిలిచావు కాబట్టి. నీ తల రాత భోజనాన్ని పిలిచావు కాబట్టి. నాకు కోరికలు ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నాడు ఒక భక్తుడు. ఏమంటున్నాడు? కోరికలు ఎక్కువ వస్తున్నాయని. అది ఇంకోటి, మనకి కోరికలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకు అర్థం మన నిజస్థితిలో లేవని అర్థం. మన నిద్రలో కూడా దేహం, మన నిద్రలో కూడా దేహంతో విడిపోతున్నాం, మనసుతో విడిపోతున్నాం. మన గాఢ నిద్రలో ఉండగా మన దేహంతో విడిపోతున్నాం, మనసుతోటి విడిపోతున్నాం, అనిపోయి వెళ్ళిపోతున్నాం. అని మనకు వచ్చే దేహాలు కూడా అజ్ఞానం కల్పితున్నాం. కొంతమంది మా మనసు చెలిస్తుందండి, మా మనసు కుదిరిగా ఉంటున్నది అంటారు. చాలామంది చాలామంది అంటారు మా మనసు చెలిస్తుందండి, మా మనసు కుదిరిగా ఉంటున్నది అంటారు. ఈ దేహమే నేను, దేహమే నాది. దేహాభిమానం ఎంతకాలం అయితే మనిషికి ఉందో, ఎంతకాలం అయితే కర్తృత్వ అభిమానం ఉందో, అది నేను చేశాను, ఇది నేను చేశాను, అది నేను సాధించాను అంటే దేవుడు కాకుండా దేవుడికి విడిగానే ఉన్నావు సాధించడానికి. ఉన్నాను అనుకుంటున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి అనిపించాను. ఇక్కడ సిద్ధాంతం మీ ద్వారా చేయించి దేవుడు, కానీ మీరేమనుకుంటున్నారు దేవుడితో, దేవుడు ఎవడో నేనే చేస్తున్నాను అనుకుంటున్నాను, అనిపించు. అందుకే శరీరాలు వస్తున్నాయి. నీ కర్తృత్వ రాహిత్యం వచ్చే వరకు జన్మ రాహిత్యం రాదు, అనిపించు. మన ఇంట్లో ఎవడన్నా చనిపోయారనుకోండి, అక్కడ నుంచి ఆడమే పడి ఏడుస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఏడుస్తూ ఉంటాం, ఉద్రేకం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఆయన తిట్టేస్తాం, ఎవరినొకరిని తిట్టేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది, ఎవరినైనా తిట్టేస్తూ ఉంటాం, అది సగటం. శరీరం పుట్టిందంటే చనిపోతుంది, శరీరం పుట్టిందంటే ఏదో రోజు శరీరం చనిపోయిందంటే మళ్ళీ జీవుడు పుడతాడు. శరీరాన్ని విడిచిపెట్టాడా ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు, ఓ శరీరంలోకి వచ్చాడా ఆ శరీరంలోకి విడిచిపెడతాడు, పుడతాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. భగవాన్ అంటున్నారంటే పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. ఆ నిద్రలోకి వెళ్ళినాడు బయటకు వస్తాడు, బయటకు వచ్చినవాడు నిద్రలోకి వెళ్తాడు. నీకు ఎలా ఈ గోళ? నువ్వు పుట్టేవాడు కాదు, చనిపోయినవాడు కాదు. చైతన్యం పుట్టదే చావదు. చైతన్యానికి పుట్టుక లేదు, పుట్టుక లేని దానికి చావు లేదు, చావు లేని దానికి పుట్టుక లేదు. వాడేన అరాయుడు, వాడి జన్మరహితుడు. కృష్ణుడు గీతలో చెప్తాడు, మీరు పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోయినా, పెద్ద పెద్ద తపస్సులు, ఘోరమైన తపస్సులు మీరు చేయలేకపోయినా, నేను కర్మరహితుణ్ణి, జ్ఞానరహితి, జన్మరహితుణ్ణి, కారణరహితుణ్ణి, చైతన్య స్వరూపుణ్ణి అని మీకు ప్రాపర్గా అవగాహన అయినా మీరు దుఃఖంలోంచి విడుదల పొందుతారు. వండర్ఫుల్. ఆ గీతలో పది అధ్యాయంలో చెప్తాడు విభూతి యోగంలో, రాముడు నేను, శంకరుడు నేను, కుమారస్వాముడు నేను, సముద్రమును నేను అని చెప్తాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఈ రూపంలోనే లేను, ఆ శంకరుడు మళ్ళీ వచ్చింది దీనికి రావు. శంకర్ గారు ఏంటి రోజు ఐదు నిమిషాలకు బ్రేక్లు వేసేస్తాం, ఇడి పార్కింగ్ లేచి వెళ్ళిపోదాం. మానేయటానికి ఇది వంపు చాలు మనకి. ఓం ఓం ఏదో చేయటం వల్ల ఆత్మజ్ఞానం రాదు. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మంచిదే పుణ్యం వస్తుంది. ఏదో పని చేయటం వల్ల ఆత్మజ్ఞానం రాదు. మీరు మంచి పని చేస్తే పుణ్యం ఏంటమ్మా? ఆత్మ ఆత్మ సంస్థితి అదేంటమ్మా? శ్లోకం 26వ శ్లోకం. ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం. మళ్ళీ నేనే జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే అంత జ్ఞాపశక్తితో ఉన్నారు మీరు. ఆత్మ సంస్థితి మడిపోయింది. ఆత్మ సంస్థితి మానేద్దాం ఒక రెండు నిమిషాలు చూసి. ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం. ఆత్మని హృద్వయ, ఆత్మని ఇష్టత, అక్కడ నీకు ఆత్మజ్ఞానం కలిగింది. నీకు ఎక్కడ ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఏదో పని చేయటం వల్ల, ఏదో పని చేయటం వల్ల పుణ్యం వస్తుంది. చెడ్డ చేస్తే పాపం వస్తుంది, మంచి చేస్తే పుణ్యం వస్తుంది. అది మళ్ళీ అనుభవం, ఏదో కాలంలో అనుభవానికి వస్తుంది. కాలము, మనస్సు, ప్రాంతము కల్పితములు. దేశము, కాలము, పరిమితము, ఈ పరిసరాలు అన్నీ కల్పితాలే. ఈ ఎన్ని షాడోస్, ఎన్ని నీడలు. పరిసరాలు కల్పితాలు, కాలం కల్పితం. నిద్రలో పరిసరాలు ఎక్కడున్నాయి? నిద్రలో కాలం ఎక్కడుంది? నిద్రలో పుణ్యం ఎక్కడుంది? నిద్రలో పాపం ఎక్కడుంది? గాఢ నిద్రలో ఉన్నవాడికి పుణ్యం ఏంటి, పాపం ఏంటి? వాడికి శరీరం ఉందని కూడా తెలియదు. వాడు వాడి దేహరహితుడు, మనోరహితుడు, కాలరహితుడు, కర్మరహితుడు కూడా. నువ్వు నిద్రపోతున్నప్పుడు నాకు బాగా నిద్ర పట్టిందని చెబుతా, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాక నువ్వు నిద్రపోయిన మాటనే నీ నిద్ర నువ్వు చూస్తున్నాడు ఒకడు. వాడెవడని వాడిని పట్టుకో. నీ నిద్రను చూస్తున్నాడు ఒకడు. నీ నిద్రలో నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రపోకుండా ఒకడు నిద్ర నీ నిద్రను చూస్తున్నాడు. వాడు కాలరహితుడు, కర్మరహితుడు, జన్మరహితుడు, రూపరహితుడు, ఒక నామరహితుడు, రూపరహితుడు. వాడు వాడే పురుషుడు, వాడి పురుషుడు. పురుషుడు అంటే మన లాంటి వాడు కాదు. మన మలికిపురంలో ఉంటే పాలకొల్లు ఉండవు, పాలకొల్లు ఉంటే మలికిపురంలో ఉండవు. వాడు పురుషుడు అంటే పూర్ణంగా ఉన్నవాడు, ఇంది గలడు, అంది లేడని సందేహము వరదు చక్రి. ఎందెందు వెదకిన ఎదిగి ఉన్నాడు, వెదిగితే కనిపిస్తాడు. ఇందు గలడు, అంది లేడని సందేహము వలదు చక్రి. చక్రి అంటే చక్రము ధరించిన వాడు. ఇంది గలడు, అంది లేడని సందేహం వలదు, వెతకండి కనిపిస్తాడు, తట్టండి తెరువు పడుతుంది, వెతకండి. మనం వెతకాలి, ఉన్నాడు కానీ వెతకాలి, వెతకండి తెరుగుబడి తట్టండి తెరుగుబడుతుంది, వెతకండి దొరుకుతాడు. ఏం అంతటా ఉన్నాడు, ఇంది గలడు అందు లేడని సందేహం వరకు చక్రి మనకు అమృతానుభవం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, ఆత్మశాంతి కలిగే వరకు, ఆ పరమశాంతి కలిగే వరకు, ఆ ఉజ్వలమైన శాంతిలో మనం ఊగిసి రాడే వరకు మనకేదో సందేహాలు, ఏదో సంశయాలు, ఏదో అనుభవాలు, ఏదో క్షోభ, ఏదో తీరని అశాంతి ఏ జన్మకా జన్మ వెంటాడుతూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగే వరకు అలా పరిష్కారం లేదు ఈ దుఃఖానికి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి మనం బాగా దుఃఖం వచ్చేస్తున్నాం మనకి, ఆ ఇంట్లో చాలా కాలం ఉంటాం కదా, అది కూడా ఒక రకమైన ఉద్రేకం. చనిపోవడం సగటం, అది కూడా ఒక రకమైన ఉద్రేకం, కోపం, కోపం ఉద్రేకం. అంటే తల్లి గర్భంలోంచి వాడు ముందు శిరస్సు వస్తుంది, శిరస్సోదయం అంటారు. తల్లి గర్భంలోంచి శిరస్సు వచ్చిందా, శిరస్సు వచ్చినప్పుడు నిర్ణయం చేస్తారు ఇప్పుడు చచ్చిపోవాలి. ఆ జాతకాలు కూడా శిరస్సు, ఆ తల్లి గర్భంలోంచి ముందు శిరస్సు వచ్చినప్పుడు ఏ నక్షత్రంలో వచ్చాడు చూసి దాన్ని బట్టి జాతకం చెప్తూ ఉంటారు. మరి ఆ గొడవలోకి వెళ్ళదు జ్యోతిషం. సరిగ్గా శిరస్సు వచ్చిన టైం చూస్తారు, శిరస్సు వచ్చిన టైం మొత్తం శరీరం శిరస్సు వచ్చినప్పటికి ఆ నక్షత్రం ఏముందో చూస్తారు, దాన్ని బట్టి వాడు జాతకం రాస్తూ ఉంటారు. ఇంకా ఆ విషయాలు మనకు వద్దు. అలా శరీరం తయారయ్యి శిరస్సు వచ్చినప్పుడు వాడు ఆ శిరస్సు మళ్ళీ ఎప్పుడు పోవాలో ఎప్పుడు చచ్చిపోవాలో నిర్ణయం చేస్తారు. 1987 సంవత్సరంలో పాలకులు డాక్టర్లు అందరూ నేను చచ్చిపోతానని చెప్పారు. నేను చచ్చిపోతానని చెప్తే నాకు సంతోషం వచ్చింది, అలా రాకూడదు. నాకు సంతోషం వచ్చింది అలా రాకూడదు, వికారం రాదు. మనం ఇప్పుడు ఎవడైనా మనకి సంతోషం చచ్చిపోతామంటే సంతోషం రాకూడదు ఎక్కువ కాలం. సంతోషం రాకూడదు, అక్కడ వికారం రాకూడదు, దుఃఖం రాకూడదు. చచ్చిపోతాం అన్నప్పుడు మనకి దుఃఖం రాకూడదు, సంతోషం కూడా రాకూడదు, నిర్వికారంగా ఉండాలి. నాకు అది నిర్వికారం దుఃఖం వచ్చింది కదా, కానీ సంతోషం వచ్చింది అంటే చావు కోసం కనిపెట్టుకున్నామో కాదో మరి మనకు తెలియదు. మరి అదే సంతోషం రాకూడదు, నిర్వికారంగా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరైనా చెప్తారనుకోండి మీరు 2 రోజుల కంటే ఉండరని, అప్పుడు మనకు దుఃఖం రాకూడదు, సంతోషం రాకూడదు, ఏ రకమైన వికారం రాకూడదు, నిర్వికారంగా ఉండాలి, నిర్విచారంగా ఉండాలి. కానీ నాకు అప్పుడు ఏం చేత 87 సంవత్సరంలో సంతోషం వచ్చింది నాకు. కానీ అరుణాచలం మటుకు గుర్తుకొస్తే మటుకి ఇది శరీరంతో అరుణాచలం చూసే సమస్య లేదు. కానీ మళ్ళీ నిజమైన అరుణాచలం హృదయంలోనే ఉంది. ఆత్మ సంస్థితి ఆత్మ స్వాత్మ దర్శనం అంటే ఏదో పని చేయటం వల్ల ఏదో వస్తుంది, కానీ ఆత్మజ్ఞానం రాదు. స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర ఏకటాక్షం. ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని పొందలేము. పురుషుడు 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 అంటే మనం పురుషుడు కాదు, పూర్ణంగా ఉన్నవాడు పురుషుడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలో భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. అది పాలకొల్లో ఉండడానికోండి, ఆడు పురుషుడు కాదు, పూర్ణంగా ఉన్నాడు, వెలితి లేకుండా ఉన్నాడు, అంతటా సమానంగా వ్యాపించినవాడు, యశకాలంతో సంబంధం లేకుండా ఉన్నవాడు, అవస్థలతో నిద్ర స్వప్నము ఈ అవస్థలతో సంబంధం లేకుండా ఉన్నవాడు, ఆశ్రమంతో సంబంధం లేకుండా ఉన్నవాడు, ఏటి వికారం లేకుండా అంతటా హెచ్చు తగ్గులు లేకుండా అంతటా నిండి ఉన్నవాడు, పూర్ణంగా ఉన్నవాడు, వెలితి లేకుండా ఉన్నవాడు, వాడు పురుషుడు. పురుషుడు అంటే పూర్ణంగా ఉన్నవాడు పురుషుడు, వాడి పురుషోత్తమ ప్రాప్తి వాడిని పొందండి. మరి వాడు 15వ అధ్యాయంలో చెప్తాడు స్వామి సర్వేశ్వరుడు చెప్తాడు. కృష్ణుడు అంటే వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, పరమేశ్వరుడు అయి చెప్పాడు, సర్వేశ్వరుడు అయి చెప్పాడు, నారాయణుడు అయి చెప్పాడు. ఈ సంసార వృక్షం ఇది, దీన్ని ఎవడో నరకలేడు. ఈ సంసారం అనేది మహావృక్షం, ఈ సంసారం అనేది మహావృక్షం, సంసారంలో ఇది మహావృక్షం. ఈ వృక్షానికి కాండలు రాగద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు కామక్రోధాలు కాండలు, చెట్టుకి కాండలు ఉంటాయి, చెట్టుకి రొబ్బలు ఉంటాయి కదా, ఆ రొబ్బలేమో కామక్రోధాలు. ఆ రొబ్బలు ఏంటి? బంధువులని స్నేహితులని విరోధులని వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఆపులు. మా వాళ్ళని పరాయి వాళ్ళని ఏమే ఉంటారు కదా, ఇవన్నీ ఆకులు. మళ్ళీ ఆ కాండాలకు రొబ్బలు ఉంటాయి, పెద్ద కాండాలంటే మళ్ళీ రొబ్బలు ఉంటాయి. కాండాలు ఉంటాయి, రొబ్బలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, ఆ పిందులు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదా. చాలా ఈ సంసారం అనే వృక్షాన్ని ఎవడో నరకలేదు అయ్యా. ఈ సంసారం ఏ జన్మకి రాజాని మీద సంసార వృక్షం ఉంటుంది. దీన్ని ఎవడో నరకలేడు, దీన్ని ఎవడో నరకలేడు. ఎవడైతే దీన్ని ఎవడో 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, దీన్ని ఎవడో నరకగలడంటే వైరాగ్యం అనే కత్తి, వైరాగ్యం అనే గొడ్డలను ఎవడైతే పుచ్చుకున్నాడో, జ్ఞానం అనే గొడ్డలు, వైరాగ్యం అనే గొడ్డలను ఎవడైతే సంపాదించాడో వాడే ఈ వృక్షాన్ని నరకగలడు, మిగతా వాళ్ళకి సాధ్యం కాదని భగవద్గీతలో. వైరాగ్యం అనే ఖడ్గం, జ్ఞానం అనే ఖడ్గం వల్ల దీన్ని నరకగలడు, కానీ మామూలు వాడు వాళ్ళ సాధ్యం కాదు. మనకి ఇష్టమైన సంఘటన జరిగిందనుకోని ఉద్రేకపడిపోతాం, దాన్ని బట్టి ఏమొస్తుంది, రజగుణం వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఏమొస్తుంది, మనకి రజగుణం వచ్చేస్తుంది. మనకి ఇష్టమైన సంఘటన జరిగిందనుకోండి, సంతోషం వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఏమొస్తుంది, రజగుణం వచ్చేస్తుంది. అందుకే నా మాయని ఎవడో జయించలేడని చెప్పాడు భగవంతుడు. అది భగవంతుడి మాయ ఎలా ఉంటుంది, గుణాల రూపంలో ఉంటుంది. భగవంతుడి మాయ ఎలా ఉంటుంది, గుణాల రూపం. ఆ గుణాలని అతిక్రమించి అతిక్రమించి ఇంకా లోపలికి లోయల్లోకి 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 వెళితే అక్కడ ఈశ్వర సాక్షాత్కారం. మౌనం శాంతి. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ శాంతి, అక్కడ జ్ఞానం, అక్కడే బంగారం. అదే బంగారం. మన దేహంగా ఉంటున్నాం, మనస్సుగా ఉంటున్నాం, ఆత్మగా ఉండగలిగితే, ఆత్మగా ఉండగలిగిన వాడికి ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మగా ఉండగలిగిన వాడికి ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మగా ఉండగలిగిన వాడికి ఆత్మ తెలియబడుతుంది, లాగుతుంది. అందుకని ఈ మనస్సుని తెలుసుకోలేదు, ఆత్మని మనస్సుని తెలుసుకోలేదు, ఆత్మని జీవుడని తెలుసుకోలేడు, మనస్సుని తెలుసుకోలేదు, ఇంద్రియాలని తెలుసుకోలేదు. తెలుసుకోవడానికి ఎన్ని ఎట్టిన పూర్వం ఒకసారి ఆత్మను తెలుసుకోవడానికి ఇంద్రియాలు వెళ్ళినట్టున మనస్సు వెళ్ళిందట్టున అహంకారం కూడా వెళ్ళిందట్టును తెలుసుకోవడానికి వెళ్ళి వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా తల్లి కనిపించట్లేదని వెనక్కి వచ్చేసింది. పూర్వం పెద్ద ఈ తలకాయ వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, పెద్ద పెద్ద మేధావులు తలసీసి తల పెట్టేసి వాళ్ళు ఉన్నారు కదండి, మీకు అర్థమవుతుందండి. అటువంటి వాళ్ళు వాళ్ళే మన తెలివితేటలతో తెలుసుకున్నాను, వెళ్ళారు 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 అని అలసడు వచ్చి ఆయాసం వచ్చి కక్కుకుని వెనక్కి తిరిగి వచ్చేసారు. చెమటలు పట్టేసి వండర్ఫుల్. మనస్సుతో తెలుసుకునేది కాదు, మన ఆత్మ, నువ్వు ఆత్మగా ఉండగలిగితే ఆత్మే నీకు ఆత్మగా తెలియబడుతుంది. అదే తెలియబడుతుంది, అది దానికైనా అదే తెలియబడుతుంది కానీ అది ఇంకో దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి లేదు. ఏకమేవ అద్వితీయం, అది రెండోది లేనే లేదు దానికి. అదిగా ఉంటే అదే నీకు తెలియబడుతుంది. అంతేకాని ఇంకో దాని వరకు తెలియబట్టడం కాదు. ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం, నువ్వు ఆత్మగా ఉండగలిగితే ఆత్మ నీకు దర్శనం ఇస్తుంది. ఏదో పని చేయటం వల్ల అది వచ్చేది కాదు, పని చేస్తే పుణ్యం వస్తుంది, మంచిది. అది పుణ్యం చేసుకోండి మంచిది, పాపం కంటే పుణ్యం మంచిది. మంచి పనులు చేయటం మంచిది, ఆ మంచి పనులు కూడా కర్తృత్వ బుద్ధి లేకుండా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. కర్తృత్వ బుద్ధితో చేస్తే చిత్తశుద్ధి కలగదు, పుణ్యం వస్తుంది. అది ఎప్పుడు అనుభవానికి మీరు అనుభవించాక పోతుంది. కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఇప్పుడు ఎవరైనా ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, ఎవడైనా ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఎవడైనా మంత్రి అయ్యాడు అనుకోండి, వాడు ఏమనుకుంటాడంటండి, ఇంకా నేను చచ్చిపోయే వరకు ఈ కుర్చీ దిగను అనుకుంటాడు. ఇప్పుడు ఎవడైనా మీరే ఎవడైనా ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, మీరేంటి మనకైనా ఏదైనా మంత్రి పదవి వచ్చిందనుకోండి, ఇంకా మనకి ఇబ్బంది లేదు, ఏదైనా 100 సంవత్సరాలు ఇలా ఉండిపోతాం అనుకుంటాం. ఆ ఈశ్వరుడి ప్రణాళిక ఎలా ఉంటుందంటే, మీరు ఇంకో మాట చెప్తాను, మీరు ఎక్కడ చెప్పకండి, ఎక్కడ మోసుకెళ్ళకండి. మీకు మనస్సు ఉంది కదా, మీకు నీకు అలాగే ఈశ్వరుడు కూడా మనస్సు ఉంది. ఈశ్వరుడు కూడా ఆడనుకున్నది జరుగుతుంది, కానీ మీరు అనుకున్నది జరగదు. మీరు మనస్సు, మనకు మనస్సు ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం. అలాగే ఈశ్వరుడు కూడా మనస్సు ఉంది, ఆయన అనుకుంటారు, ఆయన అనుకున్నది జరుగుతుంది, కానీ మనం అనుకున్నది జరగదు. నేను మంత్రిగా ఉంటాను, నాకేం పర్వాలేదు, నాకేం పర్వాలేదు అనుకుంటాడు. ఇవాడు అనుకుంటాడు 24 గంటల పదవాడికి పోతుంది. ఈశ్వర సంకల్పం దానికి అడ్డు లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మనకు ముఖ్యమంత్రి, ఆయన 5 సంవత్సరాలు మనకు లోటు లేదు అనుకుంటున్నారు. రేపే పోవచ్చు, చెప్పలేమది. ఆ పదవి పోకుండా ఉండటం కోసం ఏదో రాజీవ్ గాంధీ వెలుగు కానీ, ఇందిరాగాంధీ వెలుగు కానీ, ఇంకా సోనియా గాంధీ ఏదో వెలుగు వెలుగు అంటున్నారు. మరి ఏంటో మనకు తెలియటలేదు. పాపం 90 చెమట పట్టిలాగా ప్రణాళికలు రాస్తున్నారు. రేపే పోవచ్చు చెప్పలేము. ఒకటి ఈ మాట మీరు ఎక్కడ చెప్పకండి. మీకు ఎలా మనస్సు ఉందో, రాజశేఖర రెడ్డికి మనస్సు ఎలా ఉందో, ప్రధానమంత్రికి మనస్సు ఎలా ఉందో, నాకు మనస్సు ఎలా ఉందో, మీకు మనస్సు ఎలా ఉందో, ఈశ్వరుడు కూడా ఒక మనస్సు ఉంది. వాడి సత్య సంకల్పుడు, వాడు అనుకున్నది జరుగుతుంది, కానీ మనం అనుకున్నది జరగదు. ఒకవేళ మనకు ఏదైనా మంత్రి పదవి వచ్చి 10 రోజులు ఉంటే అది ఆయన అనుకోవటం వల్ల జరిగింది, కానీ మనం తెలియచే అట్లా కాదు. మరి ఈ మాట మీరు ఎక్కడ రివ్యూ చేయకండి. మీకు ఒక్కరికే మనస్సు ఉంది, దేవుడికి మనస్సు లేదనుకోండి. వాడు ఉంది, వాడు అనుకుంటూ ఉంటాడు. అదే ఖర్చు రాజ్ఞయే, ఖర్చు రాజ్ఞయ ప్రాప్తి ఫలం కర్మ కిం పరం కర్మ చేయడం. మనకిష్టమైన సంఘటన జరిగితే మనకు కోపం వస్తుంది, అది రజోగుణం. ఉద్రేకం వస్తుంది, రజోగుణం. మన ఎవరైనా పొగిడారనుకోండి, మళ్ళీ రజోగుణం. షిరిడి సాయిబాబా అన్నాడు, సత్యాన్వేషణ ఎవడైతే బ్రహ్మజ్ఞానం సంపాదించాలనుకుంటున్నాడో, ఎవడైతే సత్యాన్వేషణ చెయ్యాలనుకుంటున్నాడో, ఎవడైతే బ్రాహ్మీస్థితి పొందాలనుకుంటున్నాడో, ఎవడైతే యోగి అవ్వాలనుకుంటున్నాడో, వాడికి గౌరవాలు విషయంతో సమానం. వాడికి గౌరవం విషయంతో సమానం, అగౌరవం అమృతంతో సమానం. మీరు మమ్మల్ని గౌరవించాలనుకోండి, శుభ్రంగా మా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారనుకోండి, అందరం గౌరవిస్తున్నారు, అందరూ బాగుంది, మమ్మల్ని మనసు విజృంభిస్తూ ఉంటుంది. మీరు బాగా సన్మానాలు చేస్తున్నారనుకోండి, మాకు రజగుణం పెరిగిపోతూ ఉంటుంది. యోగికి, సత్యాన్వేషకుడికి ఎవడైతే బ్రాహ్మీ స్థితి పొందాలనుకుంటున్నాడో, ఎవడైతే ఉన్న స్థితిని ఉన్నట్టుగా పొందాలనుకుని అమృతత్వం ఎవడైతే పొందాలనుకుంటున్నాడో, అంటే మరణం లేని స్థితి, మరణం లేని స్థితిని ఎవడైతే పొందాలని అనుకుంటున్నాడో, వాడికి గౌరవం విషంతో సమానం, అగౌరవం అమృతంతో సమానం. నన్ను ఎవరు గౌరవిస్తారో, ఎవరు గౌరవిస్తారో, ఎవరు ఊరిగేపిస్తారో, ఎవరు సన్మానం, ఆడికి జ్ఞానం, ఆడికి ఆత్మజ్ఞానం ఏంటండి? ఎవడు పట్టాభిషేకం చేస్తాడు నాకు, వాడికి జ్ఞానం ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా మిమ్మల్ని అవమానం చేస్తున్నారనుకోండి, మీరు నిజంగా సత్యాన్వేషకులు అయితే అది మీకు వరం, అది శాపం కాదు, వరం. వాళ్ళ మీద మీకు మమకారం పోతుంది, అదే వరం. 10 మంది అంటూ ఉంటారు మా కోళ్ళ మధ్యన మాట మాట్లాడకపోతే మరీ మంచిది, మనకు మౌనంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, బ్రహ్మములో ఐక్యం అయిపోవచ్చు. దేహము లేననే తలంపు ఉన్నప్పుడు, దేహాభిమానం ఉన్నప్పుడు, దేహంతో తాదాప్యం పొందే బుద్ధి ఉన్నప్పుడు, నీ అస్తిత్వం దేహానికే పరిమితం అయినప్పుడు, దేహమే నేను, దేహమే మమ, నేను దేహము, దేహమే నేను, దేహమే నేను అని నువ్వు అనుకున్నంతకాలం నీ మనస్సు కదలకుండా, నీ మనస్సుకి చేపలను లేకుండా ఎలా ఉండగలవు? ఉండలేవు, అసాధ్యం, సాధ్యం కాదు. అది లోపల టెంపరీ డోస్ అని ఒకటి ఉంది. రోగాలు తగ్గవు, శరీరం నుంచి అటు ఇటు తిప్పుకోవచ్చు, వంటింట్లో పనులు చేసుకోవచ్చు, కానీ రోగం పూర్తిగా తగ్గదాన్ని టెంపరీ డోస్ అంటారు. అని వలకాట్లోకి వెళ్ళే వరకు శరీరం మనకు పని జరుగుతాం, పని చేసుకోవచ్చు శరీరంతో. రోగం పూర్తిగా తగ్గదు, మందులు వాడుతుంటే శరీరం అటు ఇటు తిప్పుకుంటూ ఉండవచ్చు. దాన్ని టెంపరీ లూస్ అంటారు. అలాగే ఈ దేహాభిమానం ఉన్నంతకాలం మనస్సు, దేహాభిమానం ఉన్నంతకాలం మనస్సు చెలిస్తూనే ఉంటుంది. దానికి టెంపరీ డోస్ ఏంటంటే దేవుడి పేరు అనుకోవటం, ఏదో దేవుడి పేరు స్మరించుకోవటం, దేవుడి రూపాన్ని ధ్యానం చేసుకోవటం, దేవుడి నామాన్ని స్మరించుకోవటం, ఏదో పూజ చేసుకోవటం, ఇలా టెంపరీ డోస్ తోటి కాలక్షేపం చేస్తే రోజులు వెళ్ళిపోతాయి, మనస్సు నశించకపోయినా కొంచెం మనస్సు ఆడిగా ఉంటుంది. దాన్ని ఏమంటారు టెంపరీ డోస్ అంటే రోగం తగ్గదు. ఆ మందుల వల్ల ఏదో మనం అటు ఇటు పనులు చే మన పనులు మనం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని రోగాలు వస్తే తగ్గవు, కానీ ఏ మందులు ఉంటాయి వాడుతుంటే వలకట్లకు వెళ్ళే వరకు శరీరాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండవచ్చు. అలాగే జపము, తర్వాత ఏమో ఆరాధన, విగ్రహ ఆరాధన, ఈ ఇంత మాత్రం చేస్తే మనకు మనస్సు నశిస్తున్న లేదు, మనసు అణిగి ఉంటుంది. మనసు అణిగుంటున్న కొంత శాంతిగా ఉంటుంది, ఇది రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనోనాశనం అయితేనే కానీ అమృతానుభవం కలగదు. మనస్సు మిగిలిందనుకో ఇంకా అమృతానుభవం కలగదు. ఎక్కడున్నాం ఎక్కడున్నాం? వీడు ఏమంటున్నాడంటే నా కోరికలు వస్తాయంటున్నాడు. అంటే భగవాన్ అంటున్నారంటే నీ కోరిక వస్తాయంటే నువ్వు నిజమైన స్థితిలో లేవనే కదా అర్థం అంటున్నారు. ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటి, మనకు అశాంతి వస్తుందా లేదు? ఇప్పుడు మనకి అశాంతి వస్తుందంటే నిజంగా అబద్ధంలో ఉన్నాం కాబట్టి అశాంతి వస్తుంది. నువ్వు నిజంగా ఉంటే నీకు అశాంతి ఎందుకు వస్తుంది? ఆత్మసంస్థి అది పూర్తి అయిపోనండి. ఆత్మసంస్థి స్వాత్మ దర్శనం, నువ్వు ఆత్మగా ఉండగలిగితేనే నీకు ఆత్మానుకు ఈశ్వరుడు పరమేశ్వరుడు నీకు నారాయణుడు. ఎక్కడో ఉన్నాడు నారాయణుడు, ఎక్కడో ఉన్నాడు నారాయణుడు, వైకుంఠంలో ఉన్నాడు నారాయణుడు, కైలాసంలో శివుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అనుకుంటున్నావు. నీ ఆత్మదర్శనం అయినది వెంటనే అది నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఆ నారాయణుడు ఎలా వ్యక్తం అవుతాడు మనకి? స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అయ్యా నారాయణుడు మన స్వరూపం కంటే భిన్నంగా లేడు. మన హృదయంలో నిజానికంటే భిన్నంగా లేడు నారాయణుడు. మన హృదయంలో నిజం కంటే భిన్నంగా దేవుడు ఉంటాడు, దేవుడు కాదు. సత్యానికంటే భిన్నంగా దేవుడు ఉంటాడు, దేవుడు కాదు. ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం, అది ఎవరో కాదు, ఎవరో వచ్చి కనపడటం కాదు, నీలో ఉన్నదే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. నీలోనే నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఇంకేటంటే ఆత్మ నిర్ద్వయి, ఆత్మనిష్టత. ఆత్మ నిర్ద్వయి అంటే ఒకరు ఇంకొకరిని తెలుసుకోవటం, వీరు తెలుసుకోవటం, వారిని తెలుసుకోవటం, వీరు వారిని ఆహ్వానించటం, వారి వీరిని ఆహ్వానించటం. వీరింటికి వస్తే వారు రవికులు గుడ్డ పెట్టం, వారింటికి వెళ్తే వీరు రవికులు గుడ్డ పెట్టం, వీరు వారిని ఆహ్వానించడం, వారిని వీరు ఆహ్వానించడం. వీరింటికి వచ్చి భోజనం చేశాక మళ్ళీ వారింటికి వీరిని పిలుస్తారు. వారికి ఆహ్వానాలు, వీరికి ఆహ్వానాలు పిలవడానికి రెండు ఉన్నాయా? వీరు వారిని తెలుసుకోవడం, వారు వీరిని తెలుసుకోవడం, వీరు వారికి స్వాగతం చెప్పటం, వారికి వీరు స్వాగతం చెప్పటం, దయచేయండి చిత్తగించండి అంటాం, రెండు ఉన్నాయా? రెండు ఉంటే వీరిని వారు తెలుసుకోవడం, ఉన్నది ఒకటైతే వీరు ఎవరు వారు తెలుసు, వారు ఎలా ఉన్నారో అలాగ ఉన్నారు. నువ్వు అలాగ ఉంటే వారు నీకు ఎరుకులోకి వస్తారు. అది జ్ఞానం, అది ఆత్మజ్ఞానం, అమృత అనుభవం, సత్య జ్ఞానం. నీకున్నది విద్యాజ్ఞానం. ఈ విద్యాజ్ఞానాన్ని చూసి మురిసిపోకు, ఈ విద్యాజ్ఞానాన్ని చూసి మురిసిపోకు. ఓం 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 ఈ మిథ్యాజ్ఞానాన్ని చూసి మురిసిపోకు, ఈ అసత్య జ్ఞానాన్ని చూసి మురిసిపోకు, ఈ స్వప్న కల్పితమైన పదార్థాలను చూసి. స్వప్నంలో కల్పించబడ్డ ఎటువంటియో మనకి జాగ్రత్త అవస్థలో కనిపించి కూడా అటువంటియే వీటిని చూసి ఈ స్వప్న జగత్తును చూసి మురిసిపోకవయ్యా, ఈ స్వప్న జగత్తును చూసి మురిసిపోకు. ఏముంది ఈ లోకంలో నువ్వు మురిసిపోవటానికి? ఏముంది ఈ లోకంలో నువ్వు అహంకారం పెంచుకోవడానికి? ఏముంది ఈ లోకంలో నువ్వు మురిసిపోవటానికి? కాకినాడలో ముసలాయన ఉన్నాడు. అప్పుడు వాడు అబ్బాయికి ఏమి లేదు, ఎప్పుడు చూసినా మురిసిపోతా ఉంటాడు, వాడికి ఏమి లేదని అంటున్నాడు ఆయన. అడిగి తాళికి బొమ్మరం లేదండి, ఎప్పుడు చూసినా అలా మురిసిపోతున్నాడు ఏంటి అన్నాడు. ఎవరు వాళ్ళ తండ్రి గారు ముసలాయన అన్నాడు. పోనీ అలా మురిసిపోయామని సచ్చే వరకు ఏది వాళ్ళ కాలక్షేపం చేయాలి. అడిగి తాళికి బొమ్మరం లేదండి, మురిసిపోతున్నాడు. ఏదోటువంటి మురిసిపోతాడు, అది వరకు ఏమి లేదు, ఏమి లేదు. అడిగి తాడికి బొమ్మరం లేదు, మురిసిపోతున్నాడు. ఆడి ముందు భూమి లాగటం లేదండి. విద్యాజ్ఞానం ఏంటది? విద్యాజ్ఞానం అసత్యమైన జ్ఞానం. ఏదో ఊహించుకుంటారు. కొంతమంది వాళ్ళే వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటారు. వాళ్ళే వాళ్ళే తెలివైన వాళ్ళు, వాళ్ళే వాళ్ళే ఇతరుల ఎవరు అనరు వాళ్ళు తెలివైన, ఇతరుల ఎవరు గొప్ప వాళ్ళని ఏమి అనరు వాళ్ళు. వాళ్ళే వాళ్ళు తెలివైన, ఆ తెలివితేటలు ఎవరికి ఉపయోగపడవు. ఇప్పుడు నిజంగా తెలివైన వాళ్ళైతే సమాజానికి ఉపయోగపడాలి కదా, అవి సమాజానికి ఉపయోగపడవు. భగవద్గీతలో చెప్తాడు, మితముగా మాట్లాడు, ఇతవుగా మాట్లాడు, ఇతరులకు జ్ఞానోదయం కలగ మాట్లాడాలి, నీ వాక్కులో సత్వగుణం ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడు, నియమబద్ధంగా మాట్లాడు, నీ వాక్కు కూడా తపస్సుతోడు సమానం, వాక్యం నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. అంతేకాదు మాట అలా మాట్లాడు కానీ ఆలోచన మటుకు లోతుగా ఉండాలి. మాట ఏమో నియమంగా ఉండాలి, మాట నియమంగా ఉండాలి. నువ్వు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నావు అనుకో, అది లోతుగా ఉండాలి, అది లోతుగా ఉండాలి, అది దీర్ఘంగా ఉండాలి, దీర్ఘమైన చూపు ఉండాలి. తాత్కాలికమైన ప్రయోజనాలు కాదు. ఎవరికైనా ఏదైనా నువ్వు సలహా చెప్తే వీడికి ఆ రోజు గడిపోయి రోజు గడిచిపోయేలా చెప్పకు, శాశ్వతంగా వాళ్ళకు ఉపయోగపడే మాట చెప్పు. నీ మాట నియమంగా ఉండాలి, నీ మాట నియమంగా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి, ఇతరులకు సహాయ సహకారములు అందిస్తూ ఉండాలి. మాట ఆ శబ్దం అలా ఇతరులకు సహాయ సహకారములు అందించాలి. కొంతమంది మనలేక రాముడిని, మనలేక కృష్ణుణ్ణి, మనలేక బాబాని, మన బాబా మనలేక దేవుణ్ణి, దేవుణ్ణి ధ్యానం చేసి శబ్దాన్ని ధ్యానం చేస్తారు. కొంత అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండోది లేనే లేదు, రెండు సంసారం, రెండు భయము, రెండు అసూయ, రెండు పునర్జన్మ, రెండు నరకం. ఒక్కటంటే ఒక్కటి, దాని మీద ధ్యానం చేస్తారు గంటల తరబడి. వాక్యాన్ని ధ్యానం చేసి, వాక్యాన్ని ధ్యానం చేసి అందులో అర్థాన్ని జుర్రుకుని జుర్రుకుని జురుకుని తేల్చి 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 అదే అయిపోతారు. కొంతమంది మనం కాదులండి, కొంతమంది మహాత్ములు మహర్షులు. శబ్దాన్ని ధ్యానం చేస్తారు, మురిసిపోతారు. శబ్దాన్ని ధ్యానం చేస్తూ పొంగిపోతారు. అర్థంలో అర్థం తెలియకపోయినా శబ్దాన్ని ధ్యానం చేస్తూ తర్వాత అర్థం అర్థాన్ని పొంది అర్థాన్ని అవగాహన చేసుకుంటూ అర్థాన్ని అనుభవించి శబ్దాన్ని వింటారు, అర్థాన్ని అనుభవిస్తారు, అర్థాన్ని మననం చేస్తారు, అర్థాన్ని విచారణ చేస్తారు. విచారణ చేసి అవును తాను అనుభవం పొందుతారు. అది శ్రవణం, మననం, నిధిధ్యాస. మాట్లాడేప్పుడు సొంపుగా ఉండాలి, ఇంపుగా ఉండాలి, మితంగా ఉండాలి, ఇతరుగా ఉండాలి, ఇతరులకు సహాయక సహకారములు అందించేలా ఉండాలి. వాళ్ళు వాళ్ళకున్న దుఃఖంలోంచి విడి, మనం మాట్లాడే మాట వాళ్ళ సఫరింగ్లోంచి విడుదలవటానికి సహకరించాలి. నీ మాట అలా ఉండాలి కానీ ఆలోచన అలా ఉండకూడదు. వాళ్ళు లోతుగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి. అదే ఒక్క వాక్యం అవటం లేదంటే మనకి సహీ. ఇప్పుడు నీకు ఏదో కోరికలు వస్తున్నాయి, అశాంతి వస్తున్నావు అంటున్నావు, అంటే నువ్వు నిజంలో లేదని అర్థం. అబద్ధంలో ఉన్నప్పుడు ఇలాగ వస్తున్నాయి, నీకు అసత్యంలో ఉన్నప్పుడు అశాంతి వస్తుంది, సత్యంలో ఉన్నవాడికి అశాంతి రాదు. అయితే నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అది సహజ స్థితి కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది సహజ స్థితి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ స్టేట్, ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ స్టేట్. ఇప్పుడు మనం అందరం నార్మల్గా లేము, అబ్నార్మల్గా ఉన్నాం. ఎలా ఉన్నాం? నార్మల్గా లేని ఎలా ఉన్నాం? ఎవరు అంటే ఏదైతే సహజంగా ఉందో అదిగా మనం లేము, ఏదైతే అసహజమైందో అలాగ ఉన్నాం. అసహజంగా ఉన్నాం, అసత్యంగా ఉన్నాం. అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాం, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. ఇలాగ అనుకుంటున్నాం. నువ్వు ఆ స్థితిలో ఉన్నావే, ఆ స్థితిలో ఉండటం వల్లే సతమతం అయిపోతున్నావు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. నువ్వు అసహజ స్థితిలో ఉన్నావు కాబట్టి సతమతం అయిపోతున్నావు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. ఈ అసహజ స్థితిలో నన్ను సహజస్థితిలోకి తీసుకొస్తావని పిలిచావు, తీసుకురా ఏం చేస్తావో చెప్పు. మందులతో తగ్గిపోతుందా? సరే సరే, లేదా బల్లెక్కించి ఆపరేషన్ చేసే మెడిసిన్ తగ్గుతుందా? సరే సరే, సర్జరీకి వెళ్ళిపో, నీ తల రాకది, తగ్గించవలసిన బాధ్యత నీది. మందుల వల్ల తగ్గిస్తావో సరే సరే, మందుల వల్ల తగ్గదానికి బల్లెక్కించి కోసే, సర్జరీ చేసే, నీ తల రాతది. ఎవడ పిలవన్నాడు నిన్ను? ఈ అసహజ స్థితిలోంచి నన్ను విడుదల చేస్తానని రమ్మన్నా, వచ్చాం. వచ్చాక నేను నువ్వు ఆ పని చేయకపోతే ఎవరిది బాధ్యత? నీది కాకపోతే ఎవరిది? పిలిచినాడు అన్నం పెట్టకపోతే ఎవడు పెడతాడు? మీరు భోజనాలు మీ ఇంటికి అందరిని పిలిచి మీ పక్కింటికి వెళ్ళి భోజనాలు చేసేవాడంటే, మీరు భోజనాలు పిలిచి అందరినీ మా పక్కింటికి వెళ్ళి మీరు వెళ్ళి భోజనం చేసి మీరు పిలవటమే వాళ్ళు పెట్టడమే. లేదా వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మా చేతి మా ఇంటికాడ చేతులు కడుక్కోమంటారా? మీ ఇంటికాడ మీ ఇంటి పక్క వెళ్ళి భోజనం చేసి మీ ఇంటికాడ చేతులు కడుక్కోమంటారా? నీ తల రాత, నీ తల విధి, అది నీ ప్రారంభంలో నా అజ్ఞానంలోంచి విడుదల చేయవలసిన ప్రారంభం నీది. విడుదల చేయి, అది నీ ప్రారంభంలో ఉంది అరుణాచలేశ్వర. అది నీ ప్రారంభంలోంచి విడుదల చెయ్యి, నన్ను విడుదల చెయ్యి. నిజానికి జీవుడు ఆత్మయే. ప్రతి వాడు ఉన్నవాడే దేవుడు, జీవుడు లేనే లేడు. ఉన్నవాడే దేవుడు, జీవుడు లేనే లేడు. ఉడికి ఆ జీవుడు అనేవాడు ఎలా? నీకు దేహభ్రాంతి ఉండటం వల్ల నీకు జీవత్వం వస్తుంది. దేహము నేను, దేహము నేను అనుకున్నవాడు జీవుడు, వాడు లేడు. మరి గాఢ నిద్రలో జీవుడు ఎక్కడున్నాడు? నన్ను నిద్రపోతున్నాను అనక గాఢ నిద్రలో, అక్కడ జీవుడు ఎక్కడున్నాడు? దేహభ్రాంతి అక్కడ ఎక్కడుంది? దేహభ్రాంతి లేదు అక్కడ. ఇదంతా మనం కల్పించాం, ఇదంతా మనం కల్పించాం. అక్కడ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుళ్ళలోంచి వచ్చాడు. జీవుడు లేకుండా దేవుడు ఉండగలడు, దేవుడు లేకుండా జీవుడు ఉండలేడు. జీవుడు లేకుండా దేవుడు ఉండగలడు, దేవుడు లేకుండా జీవుడు, జీవుడు 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 ఉండలేడు. నువ్వు అనుకున్నా జరిగేది దేవుడి సంకల్పమే, అనుకోకపోయినా జరిగేది దేవుడి సంకల్పమే. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. వండర్ఫుల్ టీచింగ్. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళు చూడండి. ఎందుకంటే అంటే భగవాన్ అన్ని వరకు కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి. చెవుడు పట్టుకుంటే పర్వాలేదు, గుడ్డితనం వస్తే పర్వాలేదు. కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. కొంతమంది ఉంటాయి చెవులు ఉంటాయి వినలేరు, కళ్ళు ఉంటాయి చూడలేరు. అదే నువ్వు అసహజ స్థితిలో ఉన్నావు. అసహజ స్థితిలో ఉన్నావు కాబట్టి అశాంతి వస్తుంది. సహజ స్థితిలో ఉంటే శాంతి వస్తుంది. అంటే ఆత్మస్థితి ఏదైతే అన్ని అవస్థల్లో ఏదైతే ఉందో, అన్ని కాలాల్లో ఏదైతే ఉందో, ఎప్పుడు ఏదైతే ఉందో, అది నీవై ఉన్నావు. అది ఏదో కాదు, యూఆర్ దట్. ఏదైతే దేన్నైతే తెలుసుకోవాలి, 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 పొందాలి, పొందాలి,
జపం చెయ్యాలి, పూజ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, సమాధి స్థితి పొందాలి, ఏది పొందాలి దాన్ని పొందాలి, యజ్ఞాలు చెయ్యాలి, యాగాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి, చేసి చేసి పొందాలి, చేసి చేసి పొందాలి అని ఏదైతే పొందుదాం పొందుదాం అనుకుంటున్నావో అది అది ఎవరు అనుకుంటున్నామో అది నీవై ఉన్నా. నీకు తెలుసున్నదే తెలియపోయినదే, తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సహజ స్థితి, తెలియకపోతే అసహజ స్థితి. ఏది నీవుగా ఉన్నావో అది ఎలా ఉందో అది నువ్వు అలా ఉండగలిగితే ఆనందం అఖండంగా ఉంటుంది. ఒక గంట వచ్చి ఇంకో గంట పో అఖండంగా ఉంటుంది. దేహానికి చావు రాకముందు ఆనందం, దేహం పోయాక ఆనందం. అసలు బ్రహ్మానందం దాకా వెళ్ళక్కర్లేదు. మనం వశిష్ఠుడు అంటాడు బ్రహ్మానందం దాకా సత్పురుషుడు సహవాసమైన స్వర్గ సుఖాలు తీసుకెట్టాడు. బ్రహ్మానందం దాకా వెళ్ళిపోక్కర్లేదు వశిష్ఠుడు అన్నాడు. సజ్జన సాంగత్యం గోలీ కంపెనీ ఈ స్వర్గంలో ఉన్న భోగాలు ఈ స్వర్గంలో ఉన్న భోగాలు స్వర్గంలో ఉన్న సుఖాలు గోలీ కంపెనీ ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని సమక్షంలో సత్పురుషులు సవృతమైన వాళ్ళ సమక్షంలో ఇక్కడ పొందే శాంతి ఇక్కడ ఉన్న పొందే సుఖం స్వర్గలోకంలో కూడా లేదు అంటాడు వశిష్ఠుడు. నాకు అమృతానుభవం కలగజేటి నీ తల రాత ఇంటికాడ పప్పు ఉంటే పప్పు పెట్టు, లేదా అప్పు చేసేనా పప్పు పెట్టు. ఏం చేశాడు నువ్వు పిలిస్తేనే వచ్చాను, నువ్వు పిలవకుండా రాలేదు, పిలిస్తేనే వచ్చాను. అఖండంగా ఆ బ్రహ్మానందాకి వెళ్ళక్కర్లేదు. ఆ బ్రాహ్మణ స్థితి పొందిన వాళ్ళ యొక్క సమక్షంలో ఆ సత్పురుషులు సఫలమైన వాళ్ళ సమక్షంలోనే నువ్వు ఆనందంలో ఊగిసలాడుతూ ఉంటావు. ఎక్కడో బ్రాహ్మణ స్థితి దాకా వెళ్ళిపోకుండా రాజకుడికి గౌరవాలు కూడా రోత. మిమ్మల్ని ఎవరైనా అగౌరవపరిచారనుకోండి మీరు బాధపడతారు. సాధకుడికి వాడు అహంకారానికి అగౌరవం కోత. మిమ్మల్ని ఎవరైనా అగౌరవపరుస్తారంటే మీరు బాధపడతారు కదా. మీరు మీరు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, మిమ్మల్ని అగౌరవపరుస్తారనుకోండి, మీరు బాధపడతారు. కానీ మీరే కనుక సాధకులు అయితే ఈ చచ్చిపోటాలు పుట్టడాలు ఈ దేహానికి సంబంధించిన విషయాలు. ఇందులో ఏమీ లేదు, ఇందులో ఏమి లేదు, నిస్సారమైన విషయాలు ఇవి. అది కాదు, ఇవన్నీ నిస్సారమైన విషయాలు. దేహాలు నీకు అమృతానుభవం లేదనుకో, ఉన్న స్థితి ఉన్నాయి. ఏ వస్తువు అయితే అన్ని కాలాల్లో అన్ని అవస్థలు ఉందో దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం అనంతం, దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపం పూర్ణం. దాన్ని పొందటం దాన్ని పొందటం మానేశాక చచ్చిపోతున్నాను పడుతున్నాను చచ్చిపోతున్నాను పడుతున్నాను ఇందులో ఏముందరు ఇందులో ఏమి డొల్ల. ఈ మనసును అక్కడ పెట్టాడు. పొందవలసింది ఏదో పొందటానికి ప్రయత్నం చేయి. చావులో ఏమి లేదు, పుట్టుకులు లేదు, అంత స్వప్న సమానం డ్రీమ్స్. ఇవన్నీ మనసు కల్పించిన శరీరాలు, ఇవన్నీ మనసు కల్పించిన శరీరాలు. దేహం చనిపోయినప్పుడు ఇక్కడ ఏడ్చేది మనస్సే. రమణ మహర్షి దేహంలోకి వచ్చేసాడు. రమణ మహర్షి చాలామందికి జ్ఞానం ఇచ్చేసాడు. రమణ మహర్షి ఫలానా దేహం ఫలానా రోజున దేహం చాలించాడు. రమణ మహర్షి మదురై నుంచి అరుణాచలం వచ్చేసాడు. రమణ మహర్షి గారికి 17వ సంవత్సరంలో ఆత్మజ్ఞానం కలిగిపోయింది. మరణానుభవం పొందాడు. అమృతానుభవం మరణానుభవం ద్వారా అమృతానుభవం వచ్చింది. ఇవన్నీ సత్యమా? ఇది సత్యం కాకపోవటానికి అది ఎక్కడ ఉన్నాడో మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. వాడికి గౌరవాలేంటి, అగౌరవాలేంటి, వాడికి లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ సత్యమ్మా. ఇది సత్యమా? వాడేదో పుస్తకంలో సత్యం రాయలేదంటున్నా, ఇది సత్యమా? ఎక్కడికి పోయి ఎక్కడ జంప్ ఎక్కడికి జంప్ చేశాడో చూడండి, హై జంప్ చూడండి, ఎక్కడికి తీసి ఒక మాటలో మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చూడండి. టోటల్ అన్రియాలిటీ. భగవాన్ అంటున్నారు చచ్చిపోతాను, ముసలోని అయిపోయాను పుట్టాడు. ముసలోడయ్యి దేహం, చచ్చిపోయేది దేహం, పుట్టింది దేహం, ఆడుకునేది దేహం, తిరిగేది దేహం, చచ్చిపోయేది దేహం, ఇవన్నీ గౌరవాలు పొందేది దేహం, అగౌరవాలు పొందేది దేహం, ఇవన్నీ దేహానికి సంబంధం. ఒక అదృష్టం వచ్చినా దేహానికి, దురదృష్టం వచ్చినా దేహానికి, నువ్వు చిన్న కారులో తిరిగినా దేహమే, సైకిల్ మీద తిరిగినా దేహం, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మనోదేహములకు సంబంధించినవి. అసలు సత్యానికి, దీనికి, ఈ అదృష్టాలకి, దురదృష్టాలకి, ఈ జన్మలకి, చావులకి, ఈ పుట్టుకలకి, చావులకి, ఇవన్నీ దేహగతమైన విషయాలు, మనోగతమైన విషయాలు. అసలు విషయానికి దీనికి సంబంధం లేదు. అంచేది నువ్వు ఏమి నీ దేహంతో నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు, అంచేది నేను చచ్చిపోయాను అనుకుంటున్నావు. ఈ చచ్చిపోయే దేహాన్ని వాడుకు, నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు, ఈ దేహం చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను. ఈ చచ్చిపోయే తుక్క నువ్వు, నువ్వు అమృతపుత్రుడువా? ఈ తుక్కువా నువ్వు? వలకట్లో పడేస్తే దీన్ని కాలిస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. ఈ తుక్కువా నువ్వు? ఈ తుక్క ఈ నువ్వు, ఈ తుక్కువా? ఈ తుక్క నువ్వు? నిన్ను దేహంతో, దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే నేను, దేహమే నేను అనుకుంటున్నావు. పైగా దేహమేని అనుకుని కొన్ని కొన్ని విషయాలు కూడా సంపద, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో నేర్చుకుంటున్నారు, లైఫ్ సైన్స్, ఆ ఫిజికల్ సైన్స్, ఎర్త్ సైన్స్. ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఈ భూకంపాలు ఎప్పుడు వస్తాయో, సునామీలు ఎప్పుడు వస్తాయో చెప్పేది ఏంటి? ఎర్త్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్. లైఫ్ సైన్స్ అంటే నీకు ఏ రోగం ఉందో, రోగానికి ఏ మంది వాడితే రోగం తగ్గుతుంది, బీపీ, షుగర్, షుగర్ బీపీ, ఇవన్నీ లైఫ్ సైన్స్. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఇవన్నీ నీ మనస్సు నేర్చుకున్నదా? నీ అన్నీ నీ మనసు, ఇదంతా డస్ట్. నీ దేహం ఎంత నిజమో, నీ మనసు ఎంత నిజమో, నువ్వు నేర్చుకున్న సైన్సులు కూడా అంతే నిజం. ఎంత నీ దేహం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, నీ చావు ఎంత నిజమో, నువ్వు నేర్చుకున్న సైన్స్ కూడా అంతే నిజం. లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఇవన్నీ అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యం కాదు, ఇవన్నీ అల్టిమేట్, అల్టిమేట్ రియాలిటీ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, పరమార్థం కాదు, బ్రహ్మము కాదు. బ్రహ్మములో ఐక్యం అవటం మానేసి ఆ దేహానికి ఏదో ప్రారంభం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. కొంతమంది మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఈ గొడవలు ఎందుకురా, ఈ గొడవలు ఎందుకురా బాబు? అమృత బ్రహ్మములో లే, బ్రహ్మములో ఐక్యం అవటానికి ప్రయత్నించు. మళ్ళీ అంటున్నారు బ్రహ్మంలో ఐక్యం అవటానికి ప్రయత్నించేది అంటున్నారు. మళ్ళీ ఐక్యమే అవటానికి ఇంకొకడు అంటూ ఉన్నాడా? ఆత్మ నిర్ద్వయ, రెండు లేనిది ఆత్మ, రెండు లేనిది పురుషుడు, రెండు లేనిది దైవం. నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు కాబట్టి ఐక్యమో ఉంటున్నాను, ఐక్యం అమ్మంటున్నాడు. కానీ అసలు నువ్వు ఉంటే కదా, ఇంకంచేపు మనోదేహము మనస్సు, దేహము మనస్సు, దేహము మనస్సు, దేహం. ఇంకా కొంతమంది ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఇదే కూడా రాత్రి బాగా నిన్న తిన్నాలు అరిగిపోయిందండి, రాత్రి బాగా నిద్ర పట్టిందండి, లేకపోతే నిద్ర పట్టలేదండి. ఆ పూరపు గొడవలు ఏదో ఉంటాయండి, ఆ పూరపు గొడవలు ఏదో ఉంటాయండి. ఎంత సంపాదించండి, ఎంత సంపాదించానండి, మనకి తలకాయ పోటు వచ్చేస్తుంది. అవి మనకి ఏమనిపిస్తుంది, వీళ్ళు మనం విడిచిపెట్టేస్తే సార్ అదే మోక్షం అనిపిస్తుంది. వీళ్ళు మనకు ఉపకారం ఏం చేయొద్దురు బాబు, మనం వెళ్ళి రండి అంటే చాలు మనకి మోక్షం వస్తుంది.
సంపాదించడానికి ఆడేవాడు అసలు.
ఇప్పుడు లోకంలో జనం లోకంలో ఇప్పుడు 300 కోట్ల మంది జనం 300 కోట్లకి సంపాదించారు, మరి సంపాదించారా? కాదండి, సంపాదించడానికి ఇది పుల్లయ్యేవాడని. ఈ పుల్లయ్య అంటే ఒకడు ఉన్నాడా? అది కాదండి, 300 కోట్లు జనం ఉన్నారు, ఈ 300 కోట్లు సంపాదించారు, సంపాదించాలనుకుంటున్నారు. ఏది ఎక్కడ సంపాదించారు? ఆ సంపాదించేవాడు ఈడా? ఇక్కడే పెట్టారు ఇక్కడ. ఆ సంపాదించేవాడు నేను అనుకుంటున్నాడు కదా, అక్కడి నుంచి ఇటు కర్మ చుట్టుకుంటుంది. అక్కడ ఏం చుట్టుకుంటుంది? కర్మ చుట్టుకుంటుంది. మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణిస్తాడు. అంటే నేను సంపా కర్తృత్వం, దేహం మీద అభిమానం ఎలా ఉంటుందో కర్తృత్వం. దేహాభిమానం అంటే కర్తృత్వం. కర్తృత్వ అభిమానం ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, నేను అది చేశాను, అది సాధించాను, అక్కడ ఉంచిని కట్టించాను, ఇక్కడ కాలువ తవ్వించాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నారు, నేను చాలా పనులు మంచి, నేను చాలా మంచి పనులు చేసేసిన, ఈ నక్సల ఇట్లు గొడవ ఏంటి? ఓ పక్కన అన్ని పనులు మంచి పనులు చేసుకొచ్చేస్తున్నాను, ఈ నక్సల ఇట్లు గొడవ ఏంటి అని ఆయన అనుకుంటాడు. అన్ని పనులు వరుసపెట్టి మంచి చేసుకొచ్చి ఏం చేస్తున్నాడో మనకు తెలియట్లేదు. మరి మన కళ్ళకు కనపడుతున్నది, చెవులు కనపడుతున్నది, ఒకవేళ మనం తెలివి తక్కువ వాళ్ళేమో, ఒకవేళ ఆయన చేసి పనులు అర్థం చేసుకునేది మేధస్సు మనకు లేదేమో. ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, అది సాధించాను. దాన్ని ఏమంటారు? కర్తృత్వాభిమానము. దాన్ని ఏమంటారు? అదే పునర్జన్మ కారణం. దేవుడు నీకు ఇచ్చాడా లేదా నువ్వు సంపాదించావా? అది నువ్వంటూ ఒకడు ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చాడా నువ్వు సంపాదించావు? దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు సంపాదించలేదు. కానీ నువ్వు సంపాదించడానికి నువ్వు ఉన్నావు అక్కడ అసలు. ఇద్దరు ఉన్నారా? దాని కర్తృత్వ అభిమానము. ఏమంటారు? కర్తృత్వ అభిమానము. నేనే కర్తనే భగవాన్ చెప్తారు. ముందు కూర్చుంటారు అనుకో, ముందు రేవి ఎక్కడ, ఇడ్లీ తినేటప్పుడు ఎక్కడ చోట రేవి పెట్టాలి మనం? ఇడ్లీ తినేటప్పుడు ఎక్కడ చోట విరవాలి కదండి, రేవి ఎక్కడ చోట పెట్టాలి? ఇడ్లీ ఎక్కడ రేవి పెట్టకుండా ఇడ్లీ ఎలా తింటాం? కాదండి, రేవి ఎక్కడ చోట పెట్టాలి కదా, ఏదో ముఖ్యం, ఏదో పక్కన విరవాలి కదా, లేకపోతే ఇడ్లీ ఎలా తింటాం? భగవాన్ అంటారు, ఫస్ట్ గివ్ ది నోషన్. ముందు కూర్చోగానే ఏమంటారంటే, ముందు అసలు రేవులు, ఆ రేవులో దిగ్గానే తర్వాత నీటిలో తెలియదుగా నాగు. గివ్ ది నోషన్ దట్ యు ఆర్ ది డోయర్. ముందు నేను కర్తన దురాభిమానం, దురహంకారం తీసో పక్కన పెట్టి మిగతా విషయాలు మాట్లాడదాం అంటారు. గివ్ ది నోషన్, గివ్ ది ఫీలింగ్, గివ్ ది నోషన్, గివ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది డోయర్. నేను కర్తన, నేను కర్త అనుకుంటున్నావు, దాన్ని తీసుకో పక్కన పెట్టి మిగతా విషయాలు మాట్లాడతాం. గివ్ ది ఫీలింగ్, గివ్ ది నోషన్ దట్ యు ఆర్ ది డోయర్. అది తీసుకో పక్కన పెట్టిన తర్వాత మాట్లాడదాం. అసలు ఇంకోటి, ఒక మహాజ్ఞాని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన బుర్రలో గొడవలు పక్కన పెట్టుకుని వెళ్ళాలి. కృష్ణుని అంటాడు, మీ తపస్సులు, మీ పుణ్యాలు, మీ దారణాలు, యజ్ఞాలు, యాగాలు, యజ్ఞ పురుషులు ఆయనే. మీరు ఏదైనా మంచి చేస్తే దాన్ని, ఆ మంచి ఆయనకు అందుతుందా, మీకు ఫలితం పొందొచ్చు అది కదా అక్కడ. ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. కృష్ణుని అంటాడు, నేను జన్మరహితుడు, కారణరహితుడు, లోకాలకి అధ్యక్షుడు, లోకానికి అధ్యక్షుడు, లోకేశ్వరుడు, నేను లోకేశ్వరుడు, జన్మరహితుడు, కారణరహితుడు, రూపరహితుడు, విశ్వరూపుడు, విశ్వరూపుడు, లోకాలను నడిపేవాడు, లోకేశ్వరుడు అన్న విషయం మీకు అర్థమైనా? ఆ చిన్న విషయం, ఆ క్లూ మీకు అర్థమైనా? మీకు అమృత అనుభవిస్తాం. ఏమి మన పొగడబోతున్న వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీరు భగవద్గీత శ్లోకాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఒక జన్మ కాదు 100 జన్మలు చదవండి, అర్థం అవుతుంది. వైరాగ్యం లేని వాడికి శాస్త్రం అర్థం. ఇలా అమెరికా నుంచి ఎవరో పొద్దున ఫోన్ చేశారు నాకు, అమెరికాలో భగవద్గీత ఎవరో 5 రోజులు చెప్పారండి, శనివారం ఆదివారం హోమం చేసేస్తున్నాం అగ్నిహోత్రంలో అంటే, ఒక శ్లోకం చదివి నేత్తోటి హోమం అగ్నిలో హోమం చేస్తారు. అగ్నిదేవుడు పట్టుకెళ్ళి అక్కడ చెప్తూ ఉంటాడు, వీళ్ళు ఇలా భగవద్గీత చదివారు. అగ్నిదేవుడు పోస్ట్ కాని పని చేస్తూ ఉంటాడు. ఆ హోమం చేస్తున్నారండి, మీ సందేశం పంపమన్నారు. నాకేం తెలిస్తే నేను సందేశం పంపడానికి. మేమే సందేహాలు తుడిపొట్టుకుంటాను, మేమే సందేశం ఇస్తాం మీకు. మేమే సందేహాలు తుడిపొట్టుకుంటున్నాం, సందేహాలు కొట్టుకున్నాడు మీకు సందేశం ఏం పంపుతాడు? మీరు చేసుకుని సంతోషం అని చెప్తాను. నన్ను సందేశం పంపమన్నారు, నేనే సందేహాలతో ఉన్నాను, సందేహాలతో ఉన్నాడు సందేశం ఇస్తాడు? అయ్యే మీరు చేసుకొని మీ పత్రిక మీరు చేసుకొని సంతోషం, నేను సంతోషించడానికి పనికి వస్తాను, అందుకంటే పనికిరావు అని చెప్తాను. మీ సందేశాలు ఇవ్వడానికి పనికిరావు, మీరు మంచి పని చేస్తున్నారు, సంతోషించడానికి మనకి పనికి వస్తాం. పెడితే తింటాం, కొడితే మటుకు పడలేం. సందేహాలు ఇవ్వటానికి పనికిరావు, ఇంక సందేహాలతో బాధపడుతున్నాం. అసలు ఇంకోటి ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమయ్యే వరకు ఏ మనిషిని సందేహం విడిచిపెట్టదు. వాళ్ళు ఏమంటారంటే డౌటర్స్ అంటారు. వాళ్ళు ఏమంటారు, కొంతమంది కూర్చుంటే అనుమానం, నుంచుంటే అనుమానం, ప్రతిదానికి అనుమానం. కొంతమంది ఇంటికంటే తాళం వేసుకు వస్తారు, కప్పను పలుచారు లాగుతారు, కప్ప పోతున్నారు 2-3 రోజులు. కొంతమంది పాలకుల నుంచి నరసాపురం వెళతారు, నరసాపురం పాలకుల నుంచి 10 గంటలకు బయలుదేరి మళ్ళీ 1 గంటకి వాళ్ళు తిరిగి పాలకులు వచ్చేస్తారు. ఈ లోపల కోడలతో ఇల్లు జాగ్రత్త ఏంటి, ఈ 2 గంటలు ఎవరైనా వచ్చి దోచిపోతారా? ఇల్లు జాగ్రత్త ఏంటి, వాడు వచ్చేస్తుందా, అత్తగారు వచ్చేస్తుంది 1 గంటకి. ఇల్లుకి పాలకులు నరసాపురం 11 ఇంటికి వెళ్తుంది, 2 ఇంటికి అత్తగారు వచ్చేస్తుంది. ఈ లోపల కోళ్ళకి ఇల్లు జాగ్రత్త. మనకు భగవద్గీత అర్థమవుతుంది. ఆ కోళ్ళ మర్యాదకి ఏమో ఒకటి వెళ్ళిపోయి నా ప్రాణం తీసేస్తుంది బాబు అని పక్కన మనతో చెబుతుంది. నా ప్రాణం తీసేస్తుంది బాబు, నా ప్రార్థం కొలిది ఈ అత్తగారు దొరికింది నాకు. ఇల్లుకి నరసాపురం మళ్ళీ 1 గంటకు వచ్చేస్తుంది, నా ప్రాణం తీసేస్తాను, ఇల్లు జాగ్రత్త అని వీళ్ళకి భగవద్గీత అర్థమవుతుందా? అంటే అది వైరాగ్యం లేని వాడికి శాస్త్రం అర్థం, చదివిన అర్థం కాదు అసలు. మీరు భగవద్గీత అంటే చదవచ్చు, కానీ దాని స్వరూపం మనకు ఇవ్వదు. మనకు వైరాగ్యం ఉంటేనే ఎంతో కొంత అర్థం అవుతుంది. అది ఇంకోటి పని, వైరాగ్యం ఉన్నవాడే పని బాగా చేయగలడు. వైరాగ్యం లేని వాడికంటే వైరాగ్యం ఉన్నవాడే పని పర్ఫెక్ట్గా చేయగలడు, సంతృప్తిగా చేయగలడు, సాటిస్ఫాక్షన్గా చేయగలడు, చాలా బాధ్యుడిగా చేస్తాడు. మన ఇండియాలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, మన ఇండియాకు ఉన్న 2 పెద్ద లోపాలు ఏంటంటే, పని బద్ధకస్తులం. పని అంటే ఇష్టం ఉండదు. 2, చేసిన పని మీద బాధ్యత ఎవరో పెట్టుకోరు. మనం ఏదైనా పని ఎవరికైనా అప్పగించామనుకోండి, ఆ పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేయరు, బాధ్యత పెట్టుకోరు, ఏదో నామకాయ చేసి వచ్చేస్తూ ఉంటారు. పని మీద ఏమో శ్రద్ధ లేదు, పని మీద భక్తి లేదు, పని మీద బాధ్యత లేదు. అందుకే మన ఇండియా పాడైపోవడం కాదు. అంటే భగవంతుడు చెప్పేది, మీరు పని చేసుకోండి, మీరు విషయాలు గ్రహించండి, మీరు మొద్దిగా ఉండొద్దు, తెలివిగానే ఉండండి, వివేకంగానే ఉండండి, కానీ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోకండి, అది చేసుకోండి, దురాశకు వెళ్ళకండి. మిగతా టైం మీరు ఎంతవరకు మీ పని కావాలో అంత పని చేసుకుని, అంతవరకు మీ ఇంద్రియాలని మీ మనస్సును అక్కడ ఉపయోగించుకుని ఆ పని పరిచేసుకుని మిగతా లేజర్ టైం అంతా అమృతానుభవం పొందడానికి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఎరుకులోకి తెచ్చుకోవడానికి సాధన చేయండి. అంటే భగవంతుడు మీ అవసరాలు తీరుస్తాడు, కానీ మీ ఆశలు తీర్చలేడని. లియో టాల్స్టాయ్ చెప్తాడు, మనకు 10,000 ఎకరం ఉన్నా మన శరీరాన్ని కప్పెట్టడానికి 6 అడుగులు సరిపోతుంది. మనకు 10,000 ఎకరాల పొలం ఉందనుకోండి, కానీ మన శరీరం కప్పెట్టడానికి 6 అడుగులు చాలు. అదేనా ఎక్కడ వలకడ గవర్నమెంట్ స్థలంలో కప్పెట్టడం దీన్ని తీసుకెళ్ళి, మళ్ళీ 6 అడుగులకి గవర్నమెంట్ శ్మశానం. మరి 6 అడుగులు ఏడిది కాదు, అది గవర్నమెంట్ స్థలం. వాళ్ళు అంటే శాస్త్రం వైరాగ్యం లేని వాడు చదివినా విధి నిషేధం అంటే చేయకూడని పని చేస్తే దోషం వస్తుంది, చేయవలసిన పని మానేస్తే దోషం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. చేయవలసిన పని మానేస్తే దోషం వస్తుంది, కూడిన పని చేస్తే దోషం వస్తుంది. ఇది ఇది చెయ్యకపోతే దోషం వస్తుంది, అది చేస్తే దోషం, అది విధి నిషేధము. ఇలా పొద్దున్న ఢిల్లీ నుంచి మా ఇంటికి స్వాములవారు వచ్చారు కదా, నేను స్వాములవారు నేను వస్తుంటే కారులో స్వాములవారితో ఏమన్నానంటే భగవంతుడు ఈ పని చేయమని చెప్పాడు, అది వద్దని చెప్పాడు. కొంతమంది ఏమో చాలామంది వచ్చి ఇది కలగా పులకం చేసేస్తున్నారు, ఈ సబ్జెక్ట్ని కలగా పులకం చేసేస్తున్నారు అనేదో పద్ధతిగా చెప్పాడు భగవంతుడు. కలగా పులకం చేసేస్తున్నారు చాలామంది వచ్చి కలగా పులకం అయిపోతుంది, సాంబార్ కింద అయిపోతుంది. విధి ఇది, విధి ఇది నిషేధము, ఇది డ్యూటీ, అది ప్రొహిబిటెడ్ యాక్ట్ అని స్పష్టంగా భగవంతుడు చెప్పాడు. కానీ మరి చాలామంది కలగా పులకం చేసేస్తున్నారు స్వామి అని అన్నాను. అంటే స్వాములు వారు ఏమన్నారంటే ఆ కలగా పులకం చేసేవాళ్ళు ఎలా వచ్చారు అలా పోతున్నారు, వాళ్ళ గొడవలు మీకెందుకంటే భగవంతుని పట్టుకోండి అంటున్నాడు. ఆ కలగా పులకం చేసేవాళ్ళు వస్తున్నారు పోతే కలగా పులకం చేసి పోతారు వాళ్ళ పని, అదే ఎలా వస్తారు కలగా కలగా పులకం చేయడానికి వస్తారు, వచ్చి కలగా పులకం చేసి పోతారు, వాళ్ళ గొడవ మీకెందుకండి. ఆ కలగా పులకం చేయకముందు ఆ సబ్జెక్ట్ ఎలాగో ఉందో అది అలాగే గ్రహించండి. ఈ కలగా పులకం చేసేవాళ్ళు కూడా మీకెందుకు, వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకెందుకండి, వాళ్ళు వచ్చినట్టే పోతారు, వాళ్ళందరూ చచ్చారు కదా ఇంకా వాళ్ళు కూడా మీకెందుకు. భగవంతుడు చెప్పింది అదే చెప్పాడు, అది యాజకీతిగా మీరు తీసుకోండి. వాళ్ళు కలగా పులకం చేశారు, వీళ్ళు కలగా పులకం చేశారు, ఆ గొడవ ఎందుకు, వాళ్ళు వచ్చారు పోయారు వచ్చారు, వాళ్ళ గొడవ మీకెందుకు, ఉన్నది ఏదో సబ్జెక్ట్ ఎదుర్కొన్నా కానీ దాన్ని తీసుకుని ఆస్వాదించండి తరించండి. ఏంటి వీళ్ళ సబ్జెక్ట్ ఎదుర్కోలేదంటే మనకి నడవటం లేదు. రెండు వాక్యాలు కూడా భగవంతుని న్యాయం చేయలేకపోతున్నాం మనం, రెండు వాక్యాలు కూడా వెళ్ళటం లేదు. అయితే దేహం చనిపోతే నువ్వు ఉండవని అనుకోకు, ఉంటావు. నువ్వు నువ్వు లేకుండా కాలం ఉందా, నువ్వు లేకుండా కాలం ఉందా, అన్ని కాలాల్లోనే ఉంటావు, అన్ని కాలాల్లోనే ఉంటావు. నువ్వు లేకుండా అసలు ఒక కాలం అంటూ ఉందా, దేహం చనిపోయాక నేను ఉండను నువ్వు ఉండను అనుకుంటావు, కానీ దేహం చనిపోయిన తర్వాత నువ్వు ఉంటావు, అసలు నువ్వు లేకుండా కాలం అంటూ ఉంటుందా. ఈ దేహం పుట్టక ముందు నువ్వు ఉన్నావు, దేహం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, దేహం చనిపోయిన తర్వాత నువ్వు ఉంటావు, నువ్వు లేకుండా అసలు కాలం అంటూ ఉందా, కాలం అంటూ లేదు. ఎప్పుడూ ఉన్నావు, అన్ని అవస్థల్లోనూ ఉన్నావు, వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో అన్ని కాలంలో ఉన్నావు, నువ్వు లేని కాలం అంటూ లేదు. అర్జున అర్జున నీకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, నాకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, కానీ ఒకటే తేడా, ఆ జన్మలన్నీ నాకు తెలుసు నీకు తెలియదు, తెలియటం తెలియకపోవడం తేడా. కానీ నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి, నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి, ఆ జన్మలు నీకేం తెలియదు నాకు తెలుసు, తెలియటం తేడా తెలియకపోవటం తేడా, తెలియటం తెలియకపోవటమే తేడా. నీకు తెలియపోయినా గత జన్మలు చాలా వెళ్ళిపోయినాయి, నాకు వెళ్ళిపోయినాయి, కానీ ఆ జన్మలన్నీ నాకు తెలుసు నీకు తెలియదు. ఇక్కడ భగవానికి న్యాయం చేయలేకపోయాం, పుస్తకం చేస్తాడు పుట్టుకున్నాం, ఎక్కడికో ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోయాం. సత్పురుషులు కూడా ఆచార్యులే, సత్పురుషులు కూడా సహృదయం ఉన్న వాళ్ళు కూడా ఆచార్యులతో సమానం. భగవాన్ అంటారు ఆత్మ, ఆత్మని దేహానికి అంటగట్టకండి, ఆత్మను తీసుకొచ్చి దేహానికి అంటగట్టకండి. దేహం ఎలా వచ్చిందో అలా పోతుంది. పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం, ఈ సంబంధం మరణ మరొక చోట కలపదు.
అభయం. అది ఏమిటది? అభయం అంటే మిమ్మల్ని విడిచిపెట్టినారు చెప్పటం. నిన్ను మరిచిపోయానా? మిమ్మల్ని మరిచిపోయానా? మిమ్మల్ని మరిచిపోయానా? పూర్వజన్మల్లో ఏం సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం మనం. ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? మిమ్మల్ని అందరినీ మరిచిపోయానా? అంటే మనం అనుకుంటాం గురువు మర్చిపోయాడని. మనం అనుకుంటాం కదా, అనుకుంటాం మన గురువు మనల్ని మర్చిపోయాడని. కానీ అంతే, అలా అనుకుంటున్నాం కాబట్టి ఇది చెబుతున్నాడు, మిమ్మల్ని మర్చిపోయాడు. ఆత్మకి దీనికి ఏమి సంబంధం లేదు. మరి జ్ఞాపకం పెట్టుకోండి, పంచభూతాలతో దేహం తయారైంది. లోపల మన అజ్ఞానం ఎలా తయారైంది? ఇల్లు ఎలా తయారవుతుంది? ఇనుము, సిమెంటు, ఇటుక. అజ్ఞానం ఎలా తయారైంది? సత్వగుణం, రజోగుణం, తమ గుణాలతో, గుణాలు విషయాలు, గుణాలు విషయాలు, వీటితో ఏం తయారైంది? లోపల అజ్ఞానం తయారైంది. అందులోంచి విడుదల పొందటానికి సాధ్యం. గుణాల్లోంచి విడుదల పొందలేని వాడు మాయలోంచి కూడా విడుదల పొందలేడు. ఏం చేద్దాం? మాయ గుణాల రూపంలో ఉంది. శోక రహితుడివా? దుఃఖములోంచి, అశాంతిలోంచి విడుదల పొందుతాం అనుకుంటున్నావా? నువ్వు దుఃఖములోంచి తరిందామనుకుంటున్నావా? దుఃఖంలోంచి విడుదల పొందుదామనుకుంటున్నావా? ఏ వస్తువులైతే దుఃఖం లేదో దాన్ని పొందకుండా దుఃఖంలోంచి ఎలా విడుదల పొందుతావు? అదే బ్రహ్మం. ఏ వస్తువులైతే దుఃఖం లేదో ఆ వస్తువును పొందకుండా నువ్వు దుఃఖంలోంచి బయటికి రావస్తావు, అదే బ్రహ్మం. అది ఉన్నది బ్రహ్మం. అది ఒక్కటంటే ఒక్కటి, ఏకమేవా అద్వితీయం. దానికి ద్వితీయం లేదు, దానికి రెండోది లేదు. రెండు మాయ, రెండు సంసారం. రెండు మాయ, రెండు సంసారం. అది ఎలా ఉంది? సద్వస్తు ఎలా ఉంది? ఏకమేవా ఒక్కటంటే ఒక్కటే, ఎలా అద్వితీయం, రెండోది లేకుండా ఉంది. ఏకమేవ అద్వితీయం. కొంతమంది వాక్యాల మీద ధ్యానం చేస్తారు. మీరు రూపాల మీద, నామాల మీద ధ్యానం చేస్తున్నారు కదా, చెయ్యండి. కొంతమంది వాక్యాన్ని తీసుకుని పిండేసి 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 విచారణ చేసి విచారణ చేసి రుబ్బి 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 ఆ గుండెకి పట్టుకున్న వరకు ఇచ్చిపెట్టు. భగవద్గీత చదివేస్తున్నారండి, పారాయణాలు చేసేస్తున్నారా? అలా కాళ్ళన్నీ తడుస్తున్నాయా? మొత్తం శరీరం అంతా మురగక్కర్లేదు గీతలు. అసలు మీ అరికాళ్ళు తడుస్తున్నాయా? పాదాలు ఏమైనా తడుస్తున్నాయా? అసలు మొత్తం శరీరం అంతా ముంచే ఎక్కర్లేదు అక్కడ. అలా పాదాలు తడుస్తున్నాయా అని ఏకమేవ అద్వితీయం. దీన్ని నువ్వు దేనికోసం అహోరాత్రములు సాధనలు చేస్తున్నావు, జపాలు చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు? అది ఎవరో కాదు, అది నీ వై ఉన్నావు. నీకు తెలుసుకున్నాక అనిపిస్తుంది ఎక్కడో ఉన్నది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకున్నాను. ఎక్కడే ఉందని ఎప్పుడో తెలుస్తుంది, ఎప్పుడో తెలుస్తుంది అనుకున్నాను, ఇప్పుడే తెలిసిందని. ఏకమేవ అద్వితీయం. అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీ దేహాత్మక సరిపడి నువ్వు పని చేసుకుని మిగతా ఏదైనా పని చేసినా మాట్లాడినా చిత్తశుద్ధి కోసం మాట్లాడు, చిత్తశుద్ధి కోసం పనిచేయ. నీ మాట్లాడితే ఆ మాట నీకు చిత్తశుద్ధి కలగజేయాలి. ఏదైనా పని చెయ్యి, ఆ పని నీకు చిత్తశుద్ధి కలగజేయాలి. నువ్వు జపం చెయ్యి, ఆ జపం దేని వలన నీకు చిత్తశుద్ధి కలగజేయాలి. నిష్కామకర్మ చిత్తశుద్ధిని కలగజేస్తుంది, కామకర్మ దేహాభిమానాన్ని పెంచుతుంది. అంటే కామకర్మ ఏం చేస్తుంది అంటే మలదోషం పెంచుతుంది, దేహాభిమానం పెంచుతుంది, కర్తృత్వాభిమానం పెంచుతుంది, శవబుద్ధి పెరిగిపోతుంది కామకర్మ వల్ల. నిష్కామకర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి మోక్షానికి దారి చూపిస్తుంది. శరీరం ముసలిదైపోయింది, శరీరం ముసలిదైపోతుంది, శరీరం చనిపోతుందేమో, శరీరం చనిపోతుంది, ఇలా కంగారు పడకండి. ఈ శరీరం కాబట్టి ఇంకో శరీరం వస్తుంది. అసలు అమృత పరమ పురుషుని నాకు పూర్ణంగా ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీరం ముసలిది అయిపోతుంది, శరీరం ముసలిది అయిపోతుంది, శరీరం ఇంకా ఉండదేమో, ఏమిటి గోళ? ఆ పూర్ణ పురుషుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ శరీరం ముసలిది అయితే మీకేం ఇబ్బంది లేదు, ఇంకో శరీరం వస్తుంది. అలా పొందవలసింది పొందలేకపోయామని దానికోసం తప్పించండి. శరీరం ముసలిది అయిపోయింది, శరీరం ముసలిది అయిపోయింది, ముసలిది అవుతుంది, మరి ఎంతకాలం ఉంటుంది శరీరం? అని భగవాన్ చెప్పింది ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. శరీరం ముసలిదైతే మీరు ఉద్రేకపడవద్దు, దుఃఖపడవద్దు, సహజం అది. శరీరం ముసలిదైంది అనుకుంటే సహజం, సహజమైన దానికి ఉద్రేకం ఎందుకు? కోపం, పైగా కోపాలు ఎందుకంటున్నారు? అవునా, మన శరీరం ముసలిది అయిపోయింది అనుకోండి, అది ప్రకృతి, మరి దాని గురించి ఉద్రేకం ఎందుకు, కోపం ఎందుకు? తర్వాత ఇంకోటి చెప్తున్నారు, భగవాన్ మీ ఇంటికాడ ఎవరైనా చనిపోయారనుకోండి కోపం చేసుకోకండి అంటున్నారు, ఉద్రేకపడద్దు అంటున్నారు.
శ్రీదత్త గురుదత్త జయదత్త
అంటే దత్తుడి యొక్క, దత్తాత్రేయుడి యొక్క అంశే సాయిబాబా, సాయిబాబా. ఓం దత్త గురుదత్త శ్రీ, ఓం దత్త శ్రీదత్త గురుదత్త జయదత్త. దత్తుడు చెప్పిన మాట, బాబా చెప్పిన మాట, ఇంకో శ్రీడి బాబా చెప్పిన మాట ఇంకోసారి గుర్తు చేసి ముగిస్తున్నారు. మీ కోరికలు వస్తాయి, కోపాలు వస్తాయి, ఇష్టాలు వస్తాయి, అయిష్టాలు వస్తాయి, వస్తే రాయండి. అవి మీరు కాదని మటుకు మీరు అర్థం చేసుకోండి, అందులో కలవకండి. ఇది సూత్రం, మీకు జ్ఞానోదయం కలగటానికి ఇది సూత్రం, మీ స్వరూపాన్ని పట్టుకోవడానికి ఇది సూత్రం. రానియండి, ఒకసారి కోపాలు వస్తే వస్తే రాని, కంగారు పడకండి, అందులో కలిసిపోకండి. అది మీరు కాదు, ఆ కోపం మీరు కాదు, ఆ కోరిక మీరు కాదు, ఆ ద్వేషం మీరు కాదు, ఆ ఇష్టం మీరు కాదు అని మీకు అవగాహన రావాలి. అది మీరు కాదు, ఇది కాదు, ఇది అది కాదు కాబట్టి, మీరు అది కాదు కాబట్టి అందులో కరవకండి.
ఓ
ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మహిమల వల్ల కానీ చమత్కారాల వల్ల కానీ మాకు ఆ దేవుడు కనిపించాడు, ఈ దేవుడు కనిపించాడు, దర్శనాల వల్ల కానీ, దర్శనాలు మంచియే, దర్శనాల వల్ల కానీ మోక్షం రాదు, వీటి వల్ల మోక్షం రాదు. ఒక ఆత్మజ్ఞానం వల్లే, ఒక ఆత్మజ్ఞానం వల్లే ఒక మోక్షం కలుగుతుంది, ఒక ఆత్మజ్ఞానం వల్లే మనకు అమృతానుభవం కలుగుతుంది. మనం ఎవరో మన తాలూకు మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు ఎరుక మనకు రాకుండా మనకు మోక్షం లేదు. ఏదో చేయటం వల్ల మీకు మోక్షం రాదు, ఏదో చేయటం వల్ల మీకు ఆత్మ తెలియబడదు. ఆత్మగా ఉంటే ఆత్మ మీకు తెలియబడుతుంది. ఆత్మ సంస్థితి, ఆత్మ సంస్థితికి స్వాత్మ దర్శనం. ఆత్మ నిర్ధవయ్యా, ఆత్మ రెండుగా లేదు. తెలుసుకునేవాడు ఒకడో తెలియబడటం అనేది రెండుగా లేదు. ఆత్మ నిర్ధవయ, ఆత్మ నిష్టత. శాంతి శాంతి శాంతి. ఓం 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 దత్త శ్రీ దత్త గురు దత్త జయ దత్త. ఓం దత్త శ్రీ శ్రీ దత్త గురు దత్త జయ దత్త. ఓం దత్త శ్రీ దత్త గురు దత్త జయ దత్త. శ్రీ దత్తాత్రేయుడి దగ్గర నాలుగు కుక్కలు ఉండవు, నాలుగు కుక్కలు ఉంటాయి, అది నాలుగు వేదాలు. ఒక ఆవు ఒకటి ఉంటుంది, ఆవు ధర్మం, అంటే ధర్మాన్ని ఆచరించకుండా జ్ఞానం రాదని, అంటే వేదాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించమని. మరి భగవద్గీత కృష్ణుడు అక్కడ తప్పు రాశాడండి, ఇక్కడ తప్పు రాశాడండి అని అనుకుంటే ఆ చెప్పిన వాళ్ళందరూ చచ్చారు, నువ్వు వాళ్ళ గొడవలోకి వెళ్ళకు, ఉన్నది ఏదో గ్రహించి బతికి తెలివి చూసుకోవాలి. కృష్ణుడు అక్కడ తప్పు రాశాడు, ఇక్కడ తప్పు రాశాడు అని వాళ్ళందరూ చచ్చారు, నువ్వు తరించు వాళ్ళు కూడా నీకెందుకు ఆడిపోవాలి, వాళ్ళ బుర్రలు చేడు ఆడిపోయారు, వాళ్ళు వెనకాల నువ్వెందుకని. అంటే దత్తాత్రేయుడు ఉద్రేకపడి వాళ్ళ దగ్గర రానిచ్చేవాడు కాదు, ఒకసారి కళ్ళుకొండల దగ్గర పెట్టుకున్నాడు దత్తాత్రేయుడు. అంటే ఏంటి, వీటి దగ్గర కళ్ళుకుండా మనకు ఉద్రేకం వచ్చేస్తున్నాం కదా, ఉద్రేకం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, వీడు గురువు అనుకుంటున్నారు ఈయన్ని, వీడి దగ్గర కళ్ళుకుండానే ఏదో కోపం ఉద్రేకం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ఎంత ఎంత కళ్ళుకోవడం చూస్తాడు అంత ఉద్రేకం వచ్చేస్తాడు, ఆడి జ్ఞానానికి ఎందుకు పనికి వస్తాడు, ఇటువంటి వాళ్ళ వెళ్ళిపోవడంలో వెళ్ళిపోవటం మంచిది అనుకుంటాడు. ఇటువంటి జనం తగ్గటం వల్ల తగ్గటం. ఓ దత్తాత్రేయుడి దగ్గర ఎప్పుడు ఆవు ఉంటుంది, దత్తాత్రేయుడి కల్పతరువు, ఆవు ధర్మానికి గుర్తు, ధర్మాన్ని ఆచరించకుండా జ్ఞానోదయం అవ్వదు. ఓం దత్త గురు దత్త శ్రీ దత్త జయ దత్త. ఓం దత్త శ్రీ దత్త గురు దత్త జయ దత్త.